ప్రియమైన ఆత్మీ బంధువులారు, ఈ సాయిబాబా ఆలయ నిర్వాహకులు సుబ్బారావు గారు తదితర భక్తులు ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఈ కొవ్వాడ గ్రామం రావటం జరిగింది. ఈ సాయిబాబా ఉత్సవాల్లో పాల్గొనటం నాకు మీకు అందరికీ కూడా సంతోషమైనటువంటి విషయం. బాబా అనివ్వండి, మహర్షి అనివ్వండి, రామకృష్ణుడు అనండి, స్వామీజీ అనండి, ఎవరైనాండి, అందరూ కూడా భగవంతునికి సంబంధించిన పని చేస్తున్నారు. అందరూ బాబా గారు చాలా ప్రాక్టికల్ మ్యాన్, గ్రౌండ్ రియాలిటీస్ బాగా చేసిన వ్యక్తి. ప్రాక్టికాలిటీ ఎక్కువ కనిపిస్తుంది బాబాలో. ఇప్పుడు ఎక్కువగా పాపులర్ సైంట్ మన ఇండియాలో పాపులర్ సైంట్ షిరిడి సాయిబాబా. బాబా గారి సందేశంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా బాబా గుళ్ళు రెండు మాటలు రాసి పెట్టి అక్కడ ఉంచుతారు. ఒకటి శ్రద్ధ, రెండు సహనం. శ్రద్ధ వల్ల జ్ఞానం కలగచ్చు. మనకి శ్రద్ధ లేకపోతే లౌకిక జ్ఞానం కలగదు, భౌతిక జ్ఞానం కలగదు, ఆధ్యాత్మిక జ్ఞానం కూడా కలగదు. దేనికైనా శ్రద్ధ అవసరం. శ్రద్ధ లేకపోతే మనం జీవితంలో ఏమీ సాధించలేము. శ్రద్ధ అనేది రెండు అక్షరాలు అవటానికి, కానీ రెండు అక్షరాలు మనం ఎప్పుడు జీవితం పొడిగినా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శ్రద్ధ వల్ల మనం ఏదైనా సాధించవచ్చు. శ్రద్ధ ఉన్నవాడికి డిక్షనరీలో అసాధ్యం అంటే ఏమి లేదు, ప్రతిదీ సాధ్యం. శ్రద్ధ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, తర్వాత మనకు చదువు నేర్పుతుంది. శ్రద్ధ వల్ల ప్రతి చిన్న పని కూడా సమగ్రంగా చేయగలుగుతాం. శ్రద్ధతోటి చేసిన పనికి, శ్రద్ధ లేకుండా చేసిన పనికి తేడా ఉంది. శ్రద్ధ ఉంటే ఆ పని పెర్ఫెక్ట్గా చేస్తాం, సమగ్రంగా చేస్తాం. శ్రద్ధ ఉన్నవాడు ఇతరులకు కూడా ఆదర్శంగా ఉంటాడు. కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు, స్వామివారు వాసుదేవ స్వామివారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతున్నారు, ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. తర్వాత సహనం. ఈ రోజున సమాజంలో కనిపించే అశాంతికి, కుటుంబంలో కనిపించే అశాంతికి కారణం సహనం లేకపోవటం, అవగాహన లోపం, టాలరెన్స్ లేకపోవటం, అండర్స్టాండింగ్ సరిగ్గా లేకపోవటం. ఒక దేశానికి ఇంకో దేశానికి వచ్చే జగడాలు, ఒక కులానికి ఇంకో కులానికి వచ్చే జగడాలు, మన ఇంట్లో డొమెస్టిక్ అఫైర్స్లో కూడా మనకు వచ్చే ఇంట్లో వచ్చే పేచీలు, రెండే కారణాలు. ఒకరినొకరిని అర్థం చేసుకోవటంలో ఉన్న లోపం, చైతన్య స్థాయిలో ఉన్న లోపం, సహనం లేకపోవటం. ఈ సహనం లేకపోవటంలో మన జీవితంలో ఏమవుతుందంటే, మనకి మన శక్తి కోల్పోతున్నాం, ప్రాణశక్తిని కోల్పోతున్నాం, మన శారీరకంగా ఉన్న శక్తిని కోల్పోతున్నాం, మనోనిగ్రహాన్ని కోల్పోతున్నాం. బాబా ఉడికి రెండు మాటల్లో చెప్పారు, ఆ రెండు మాటల్లోనే ఆయన సందేశం అంతా ఉంది. మనకు శ్రద్ధ లేదనుకోండి, సహనం లేదనుకోండి, మన చైతన్య స్థాయి ఆ రోజుకి ఆ రోజు తగ్గిపోతూ ఉంటుంది. సహనం ఏం చేస్తుందంటే మన హృదయం యొక్క లోతుని పెంచుతుంది. భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు. భగవంతుడు మన హృదయంలో ఎంత లోతులో ఉన్నాడో ఆ లోయల్లోకి మనకు వెళ్ళటానికి మనం మన హార్ట్ డీపెన్ అవ్వాలి. ఆ హార్ట్ డీపెన్ అవ్వాలంటే సహనం అవసరం. అంటే నువ్వు సహనంగా ఉండటం వల్ల సమాజంతో ఎలా అడ్జస్ట్ అవ్వాలో నీకు తెలుస్తుంది. మనం సమాజంలో ఉన్నాం, మన ద్వారా సమాజానికి శాంతి, కాంతి, జ్ఞానం అందాలి. సహనం ఉన్న వ్యక్తి ద్వారా సమాజానికి శాంతి అందుతుంది, కాంతి అందుతుంది, జ్ఞానం అందుతుంది. ఎంతో కొంత ఉపాధి ద్వారా ఇతరులకి చైతన్య స్థాయి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అది సహనము అత్యంత ముఖ్యం. మనం బంగారాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం. మన ఇంట్లో బంగారం ఉందనుకోండి, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. కానీ మన సాంప్రదాయానికి కానీ, మనకున్న సహనం ఏదో కొంచెం సహనానికి కానీ, మన శాంతిని కానీ అంత జాగ్రత్తగా మనం కాపాడుకో. మనకి బంగారం అనుకున్న విలువ తెలుస్తుంది, వెండికున్న విలువ తెలుస్తుంది, ఇంట్లో ఉన్న పట్టుబట్టల విలువ తెలుస్తుంది, శాంతి విలువ తెలియటం లేదు, సహనం విలువ తెలియటం లేదు, శ్రద్ధ విలువ తెలియటం లేదు. ఈ సహనం మనోనిగ్రహాన్ని పెంచుతుంది. జాగ్రత్తగా వినండి, మనం సహనాన్ని ప్రాక్టీస్ చేయాలి. డాక్టర్ ఏ విధంగా అయితే మెడిసిన్ని ప్రాక్టీస్ చేస్తాడో, లాయర్ ఏ విధంగా అయితే లాని ప్రాక్టీస్ చేస్తాడు, అలాగే మనం కూడా టాలరెన్స్ని ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తే నెమ్మదిగా ఏమవుతుందంటే మనకు మైండ్ కంట్రోల్ వస్తుంది. పుస్తక పాండిత్యం వల్ల, గ్రంథ పాండిత్యం వల్ల ఎవరికి ఇంతవరకు సృష్టిలో ఆత్మజ్ఞానం కలగలేదు. ఈ ఆత్మజ్ఞానం కలగాలంటే ఆ సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ రియలైజేషన్, ఆ ట్రూత్ రియలైజేషన్, వాడు బ్రహ్మమనండి ఈశ్వరుడు అనండి ఏదో ఏదో ఒకటి మన హృదయంలో ఉంది, మన అంతరాళాలలో మన హృదయంలో ఒకటి ఉంది, ఇది ఏదో పేరు పెట్టి పిలవండి, అది ఉండటమే. అది ఎప్పుడు ఉంటుంది, శరీరం ఉన్నా ఉంటుంది, లేకపోయినా ఉంటుంది, లోకం కనిపించినా ఉంటుంది, లోకం కనిపించకపోయినా ఉంటుంది. దేవుడంటే బాబానే లేకపోతే రాముడని కృష్ణుడని కాదు, దేవుడంటే, దేవుడంటే ఉండటం. మనందరికీ చనిపోవాలుందా, ఉండాలనుందా? మనందరికీ ఉండాలని ఉంది, ఎవరికీ చనిపోవాలని లేదు, ఆ ఉండటమే దేవుడు. భగవంతుడు ఉన్నాడు అని చెప్పడం ఒక తలంపు, భగవంతుడు లేడు అని చెప్పడం ఒక తలంపు. దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి దేవుడు గురించి ఏమీ తెలియదు, దేవుడు లేడని చెప్పేవాడికి దేవుడు గురించి ఏమీ తెలియదు. అది అనుభవైక వేద్యం. అయితే మన మాటకు అందదు, మన మనస్సుకు అందదు. ఎక్కడ మాట అణిగిందో, ఎక్కడ మనస్సు అణిగిందో, ఎక్కడ ఇంద్రియాలు అణిగినయో, యోగాగ్నిలో జ్ఞానాగ్నిలో ఎవడు ఇంద్రియాలు, ఎవడు మనస్సు, ఎవడ బుద్ధి ఆహుతైనయో వాడికి బ్రహ్మజ్ఞానం. ఇది కబుర్ల వల్ల, కాకరకాయల వల్ల వచ్చేది కాదు. మన శరీరం శవం అయిన తర్వాత ఈ శరీరం శవాన్ని తీసుకెళ్లి అగ్నికి ఆహుతి చేస్తారు. అగ్ని ఏం చేస్తుంది? కాల్చి బూడిచ్చేస్తుంది శరీరాన్ని. అదేవిధంగా మనకున్న రాగద్వేషాలు, మనకున్న కామక్రోధాలు, ఇష్టాలు అయిష్టాలు, లైక్స్ డిజ్లైక్స్, ఈ కోపాలు తాపాలు, ఇవన్నీ కూడా మన శరీరం ఉండగానే సాధన చేసి సాధన చేసి ఆ జ్ఞానాగ్నిలో యోగాగ్నిలో తన వేరు భావాన్ని, తన భేద భావాన్ని, తన అహం వృత్తిని, తన అహంభావాన్ని, తన ఇంద్రియ ప్రవృత్తిని ఎవడైతే కాల్చి బూడిచ్చేసుకున్నాడో వాడికి బ్రహ్మజ్ఞానం, వాడికి ఒక్కడికి మాత్రమే బ్రహ్మబుద్ధి కలుగుతుంది. ఎవరైతే బ్రాహ్మీ స్థితి పొందారో, ఎవరైతే వారి హృదయంలో ఉంటుంది బ్రహ్మమును అనుభవంలోకి తెచ్చుకున్నారో వారిని గురువులు అని పిలుస్తాం మనం. గురువు అంటే చీకటిని పోగొట్టేవాడు. అది బయటన్న చీకటిని సూర్యుడు పోగొడుతున్నాడు, లోపలన్న చీకటిని గురువు పోగొడతాడు. మన హృదయంలో ఉంటున్న సద్వస్తువుని, సత్యవస్తువుని, ఆ బ్రహ్మముని మనకి తెలుసుకోవడానికి ఏ విషయాలు అయితే అడ్డు వస్తున్నాయో వాటిని తొలగించడానికి మనకి సహాయ సహకారములు అందించేవాడు గురువు. మనకి ఎంత చదువు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత కీర్తి ఉన్నా, ఎన్ని గౌరవాలు ఉన్నప్పటికీ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మనకు లేకపోతే, ఈశ్వరుడి దయ మన పట్ల లేకపోతే మనకు మోక్షం లేదు, ఆనందం లేదు, శాంతి లేదు అని దయ అవసరం మనకి. అంటే ఈశ్వరుడు ప్రీత్యర్థం. మీరు ఏ పని చేసినప్పటికీ, ఇంటికాడ మీరు ఏది ఏ పని చేసినప్పటికీ, మీ ఇంటి దగ్గర మీ డ్యూటీ మీరు నెరవేర్చినప్పటికీ, సమాజ పరంగా ఏదైనా చేసినప్పటికీ మీరు ఏం చేయాలంటే కృష్ణార్పణం, ఈశ్వరుడు ప్రీత్యర్థం, ఈశ్వరుడు సంతోషానికి మీరు పనులు చేయాలి. అయితే సర్వసాధారణంగా ఈ భక్తి రంగంలో పొరపాటు ఏమిటంటే స్వామర్థనం అలవాటు చేసుకోకూడదు. భక్తి ధర మనం ఎంతో కొంత మనం సమాజానికి ఉపయోగపడాలి, సమాజానికి మన చేతుల ద్వారా సేవ చేయాలి. ఎంతైతే మనం సమాజానికి ఉపయోగపడతామో అంతవరకు మన చైతన్య స్థాయి పెరుగుతుంది. ఈశ్వరుడి యొక్క ప్రీతికి, ఈశ్వరుడి యొక్క అనుగ్రహానికి, ఈశ్వరుడి యొక్క దయకి మనం పాత్రలు అవుతాం. అయితే తొందరపాటు పనికిరాదు, స్లోగా స్టడీగానే మనం ఎదరికి వెళ్ళాలి. మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మనకి దుఃఖపడవలసి వస్తుంది. ఎటువంటి తలం పూస్తే, మనం ఎటువంటి పని చేస్తే మళ్ళీ వెనక్కి తిరిగి చూడక్కర్లేదు, వెనక్కి తిరిగి దుఃఖపడవలసిన పని మనకు లేదు. అటువంటి మాట మాట్లాడాలి, అటువంటి పని చేయాలి, అటువంటి తలంపే బుర్రలో బ్రెయిన్లోకి రానివ్వాలి. అయ్యా పనికి జ్ఞానానికి విరోధం లేదు, పని చేస్తేనే మనం జ్ఞానం సంపాదించాలి. అర్జున, ఒకవేళ నేను యుద్ధం చేయమని నేను అడుగుతున్నాను, యుద్ధం చేయమంటున్నాను, ఒకవేళ నేను చెప్పపోయి నీ స్వభావం నీ చేత చేయిస్తున్నాను. అంటే మన బలహీనతలు ఏంటో మనం తెలుసుకుని మన స్వభావాన్ని జాగ్రత్తగా మార్చుకుంటూ రావాలి. అంచేత మనకి బాబా గారు చెప్పింది శ్రద్ధ సహనం. దీనివల్ల ఏమవుతుందంటే మారు మనస్సు పొందుతాం. ఈరోజున గురువు గురించి ప్రస్తావిస్తాం. అరే గురువు ఎట్లా లభిస్తాడు అని ప్రశ్న. సర్వాంతర్యమైన భగవంతుడే తన భక్తుని పట్ల జాలితో, భక్తిని పరిపక్వతను బట్టి సాక్షాత్కరిస్తాడు. బాబా అంటే మన హృదయంలో ఉన్నటువంటి అంతర్యామగా ఉన్నవాడే బాబా. ఆయన సర్వజ్ఞుడు, సాక్షి స్వరూపుడు, సహన స్వరూపుడు. ప్రాక్టికల్గా తన భక్తులకి, తన శిష్యులకి అనేక మహిమలు చేసి చూపించాడు. అయితే బాబాకి భక్తుల్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలో ఆయనకి తెలుసు. ఆయన ఉపాధి ద్వారా అనేక మహిమలు జరిగిన మాట నిజం. కానీ ఈ మహిమలు చేసి, మహిమల ద్వారా చేసి ఈ మనిషిని, ఈ జీవుల్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలో బాబాకి తెలుసు. బాబా చెప్పారు ఒకసారి, మీకందరికీ నేను ఏదో కొన్ని మహిమలు చేసి చూపిస్తున్నాను, మీ కోరికలు కూడా నేను నెరవేరుస్తున్నాను కొన్ని. మీ కోరికలు ఎందుకు నేను నెరవేరుస్తున్నానంటే, ముందు నాటికైనా మీరందరూ ఏ కోరిక కోరుకోవాలని నేను అనుకుంటున్నాను ఆ కోరికని కోరుకుంటారని ఈ చిల్లర కోరికలు మీకు నెరవేరుస్తున్నారని బాబా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మీరందరూ మోక్షాన్ని కోరుకోవాలి. పురుషార్థాల్లో ఫైనల్ మోక్షం ధర్మ అర్థ కామ మోక్ష. కామం అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే స్త్రీ పురుష సంబంధం అనుకుంటున్నారు. కామం అంటే కోరిక అని అర్థం. ఇక్కడ కూర్చొని నేను చెప్పే సబ్జెక్ట్ శ్రవణం చేస్తున్నారు. ఎక్కడో కాకినాడలోనే మీ మనవడు జ్ఞాపకం వస్తున్నాడు అనుకోండి, అక్కడ మీకు కామం ఉంది కాబట్టి మీ మనవడు జ్ఞాపకం వస్తున్నాడు, లేకపోతే మీకు జ్ఞాపకం రాదు. ధర్మ అర్ధ కామ మోక్ష, ఇది ఫైనల్. మోక్షం అనేది ఫైనల్. ఇదే బాబా చెప్పాడు. ఏమిటంటే ఆయన చెప్పింది, మీరందరూ మోక్షాన్ని కోరుకోవాలి. మోక్షం అంటే ఏమిటి? మోక్షం అనే శబ్దానికి అర్థం ఏంటంటే విడుదల అని. దేంట్లోంచి విడుదల? శరీరంలోంచి విడుదల కాదు. ఏ తలంపు అయితే, ఏ ఆలోచన అయితే, ఏ బుద్ధి అయితే దేహానికి పరిమితమైందో దాంట్లోంచి విడుదల పొందటమే మోక్షం. ఆ మోక్షం పొందటానికి ధర్మాన్ని ఆచరించు. ధర్మ అర్ధ కామ మోక్ష పురుషార్థాల్లో. ఈ పురుషార్థాల్లో చివరినేమో మోక్షం పెట్టారు, మొదల్లో ఏమో ధర్మాన్ని పెట్టారు, మధ్యలో అర్ధకామాన్ని బిగించి అవతల పడేశారు. అంటే నీ అర్ధకామాలు ధర్మానుగుణంగా కనుక ఉంటే నీకు మోక్షం రావడానికి అభ్యంతరం లేదు, మోక్షం వస్తుంది. అర్ధకామాలు నువ్వు ఎలా సాటిస్ఫై చేసుకోవాలంటే ధర్మానికి అనుగుణంగా ఉండాలి. ధర్మ విరుద్ధంగా కనుక నువ్వు అర్ధకామాలు సాటిస్ఫై చేసుకుంటే నీకు లిబరేషన్ లేదు, శాంతి లేదు, మోక్షం లేదు, ఆనందం లేదు, కాంతి లేదు. ఈ మధ్యన గురువు గారి దగ్గరికి అతను భక్తుడు వెళ్ళాడు. ఏమంటే నాకు ఆత్మజ్ఞానం గురించి చెప్పండి అన్నాడు. ప్రశ్న అడిగినప్పుడు అక్కడ 10 మంది కూర్చున్నారు హాల్లో. గురువు గారు ఏమన్నారంటే, ఎవరో లేనప్పుడు రా చెప్తానన్నారు. ఇప్పుడంటే ఈ ప్రవచనాలు మీటింగ్లు వచ్చినాయంటే పూర్వం ఉరికే ఏ చెట్ల కింద కూర్చుని బోధించేవారు, అందరికీ చెప్పేవారు. వాళ్ళకి ఆ ముముక్షత్వం, ఆ జిజ్ఞాస ఉన్న వాళ్ళకి హృదయం ఓపెన్ చేసేవారు, కానీ అందరికీ ఓపెన్ చేసేవారు కాదు. డూ ఆర్ డై, మోక్షానుభవం తెచ్చుకోవాలి లేదా ఆ ప్రయత్నంలో మరణించాలి. జీవితం పొడుగునా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అమావాస్య అనే పౌర్ణమి కాదు, జీవితం పొడుగున ఎవరైతే పవిత్రుడు అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఎవరికి ఏకాగ్రత సంపాదించడానికి, పవిత్రుడు అవ్వడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తున్నాడో, ఎవడైతే మనోనిగ్రహానికి, ఇంద్రియ నిగ్రహానికి అనేక విధాలుగా ఎవడైతే కృషి చేస్తున్నాడో, వాడికి మాటికే బ్రహ్మ విద్య బోధించేవారు కానీ అందరికీ ఇలా మీటింగ్లు పెట్టి పూర్వపురుషులు చెప్పేవారు కాదు. ఆ జిజ్ఞాస లేని వాడికి బ్రహ్మము గురించి చెప్పకూడదని, ఆ జిజ్ఞాస ఉన్నవాడికి, ముముక్షత్వం ఉన్నవాడికి చెప్తేనే అది అర్థమవుతుందని. మన అందరికీ చెవులు ఎక్కడ ఉన్నమాట నిజమే, కానీ చెవులు వినో, చెవుల ద్వారా వినేవాడు లోపల ఉన్నాడు. వాడు వాడికి ఎంత శ్రద్ధ ఉందో, వాడికి కాకినాడ వెళ్ళిపోతే ఇంక గురువు ఏం చెప్తాడు? వాడికి ఎంత శ్రద్ధ ఉందో చూసేపు ఉపనిషత్తు ఋషులు బోధించారు వాడు. అదైనా గురువు పట్ల ఆప్యాయత కలిగి, వాడి పట్ల గౌరవం కలిగి, పూజ్యభావం, ఆ దైవభావం, గురువుతోటి దైవ గురువు పట్ల దైవభావం కలిగి, పూజ్యభావం కలిగి ఉంటేనే మౌత్ ఓపెన్ చేసేవారు, లేకపోతే మౌనంగా ఉండేవారు. ఈ గురువు దగ్గరికి వచ్చాడు ఇతను, భక్తుడు వచ్చాడు. ఏమంటే, నాకు ఆత్మజ్ఞానం గురించి బోధించండి అన్నాడు. అంటే అప్పుడు 10 మంది ఎవరో లేనప్పుడు రావయ్యా అన్నాడు. వరగంట కూర్చున్నాడు, ఈ 10 మంది వెళ్ళిపోయారు. ఈ 10 మంది ఎవరి దారిని వెళ్ళిపోయారు? ఏమంటే, గురువు గారు 10 మంది వెళ్ళిపోయారు, ఇక ఉన్నవారు ఇంకెవరో లేరు. అంటే మీరు ఆత్మజ్ఞానం గురించి నాకు చెప్పడానికి ప్రారంభించండి, ఉపక్రమించండి అన్నాడు శిష్యుడు. అంటే గురువు అన్నాడు, ఎవరో లేరా ఇక్కడ అన్నాడు. ఎవరో లేరంటే నేనున్నానన్నాడు. ఎవరో లేరంటే నేను ఒక్కనే ఉన్నానండి అన్నాడు. ఆ నేను ఎవరో లేనప్పుడు కదా నీకు ఆత్మజ్ఞానం చెప్తానన్నాను, నేను ఉన్నాను నువ్వు అంటున్నావు కదా, నేను పోగొట్టుకున్నాక రా నీకు చెప్తానంటాడు. ఎవరో లేనప్పుడు రమ్మన్నాను, ఎవరో లేరంటే నేనున్నాను అంటున్నావు నువ్వు, వాడిని పోగొట్టుకుని రా, అప్పుడు నీకు బోధ చేస్తాను. అంటే దాని అర్థం ఏంటంటే, అహంకారం విజృంభిస్తున్నంతకాలం, అహంకారం ఉన్నంతకాలం, ఆ దేహాభిమానం ఉన్నంతకాలం ఆత్మవిద్య గురించి చెప్పినా వాడికి వంట పట్టం, అంటే వాడు గుండెకి తాక తవ్వించు. అంటే మానవుడు ఇప్పుడు ఎన్నో సంస్కరణలు వచ్చినాయి, గవర్నమెంట్ ఎన్నో ప్రణాళికలు చేస్తుంది, ఎన్నో యుద్ధాలు వచ్చినాయి. కార్ల మార్క్స్ అంటే వాళ్ళు ఎన్నో మార్క్సిజం రాశారు, లెనినిజం రాశారు, గాంధీజం రాశారు, ఎన్నో యుద్ధాలు వచ్చినాయి లోకంలోకి. కానీ మానవుడు లోపల దుఃఖంలోంచి, అశాంతిలోంచి ఈనాటి వరకు మానవుడు విడుదల పొందలేదు. గవర్నమెంట్ అని మీ బాడీకి కొన్ని కంఫర్ట్స్ ఇవ్వచ్చు, కానీ దుఃఖంలోంచి ఏ సంస్కరణ ఎవరు విడుదల చేశారు? దుఃఖంలోంచి ఎవరు విడుదల చేశారు? ఎవడైతే దుఃఖాన్ని దాటి వెళ్ళాడో, ఎవడైతే దుఃఖాన్ని తరించి వెళ్ళాడో వారు మాత్రమే ఇతరులను దుఃఖంలోంచి విడుదల చేయగలరు. కానీ సంస్కరణల వల్ల దుఃఖంలోంచి మానవుడు బయటకు రాలేడు. అందుకే మనం బాబాను ఆరాధించడం ఎందుకు, బాబాకి ఇక్కడ గుడి కట్టడం ఎందుకు? అంటే దుఃఖ సముద్రాన్ని, అజ్ఞాన సముద్రాన్ని దాటిపోయి ఒడ్డుకి వెళ్ళారు వాళ్ళు. వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు ఏ స్థితిని పొందారో ఆ స్థితి మనకు కూడా కలగజేయడానికి వాళ్ళు అనుగ్రహిస్తారు. పెద్దలందరూ కూడా సజ్జన సహవాసం విడిచిపెట్టొద్దని చెప్పారు హోలీ కంపెనీ. దానికి కారణం ఏంటంటే న్యాచురల్గా వాళ్ళ దగ్గర వైబ్రేషన్స్ మన మీద పనిచేస్తాయి. తర్వాత వాళ్ళు ఏ స్థాయిని పొంది ఉన్నారో, ప్రకృతిని దాటి వెళ్ళారు కాబట్టి మనకు కూడా ఈ ప్రకృతి గుణాల్లోంచి, ప్రకృతి వల్ల వచ్చే వికారాల్లోంచి దాటి వెళ్ళాలనే ప్రేరణ మనకు తెలియకుండా మన హృదయాంతరాలలోంచి, మన హృదయం యొక్క లోయల్లోంచి ఆ యాస్పిరేషన్, ఇన్స్పిరేషన్ మనకు కలదు. అందుకే సజ్జన సాంగత్యం. ఇంతకీ ఏమిటంటే గురువు వల్ల ప్రయోజనం ఏంటి? కొంతమంది బాబాను ఆశ్రయించారు, బాబా సిల్లీ బాబా గారిని ఆశ్రయించారు. అలాగే కొంతమంది అరవింద్ ఘోష్ గారిని ఆశ్రయించవచ్చు, కొంతమంది రమణస్వామిని ఆశ్రయించవచ్చు, కొంతమంది రామకృష్ణుని ఆశ్రయించు. ఎవరు ఏ పడవలో ప్రయాణం చేసినా నదిని దాటాలి, అది మనకు కావాల్సింది. పోయిన సిరిడి సాయిబాబా గారిని లాంచ్ అనుకుంటే రామకృష్ణ పరమహంస గారిని పడవ అనుకుందాం, రమణ మహర్షి గారిని బోట్ అనుకుందాం. బోటు పోయిన 10 మంది తీసుకెళ్తే లాంచ్ 30 మందిని తీసుకెళ్తే ఏదో నది దాటం ముఖ్యం, కానీ వీరు ఎక్కువ వారు తక్కువ ఉంది కదా. అందరూ ఈ నదిలోంచి, జన్మ మరణ ప్రవాహంలోంచి ఎవడైతే మనం అతికెళ్ళి జన్మ మరణ ప్రవాహంలోంచి, ప్రకృతి గుణాల్లోంచి, ప్రకృతి వికారాల్లోంచి, ఆ జీవ లక్షణాల్లోంచి ఎవరైతే మనం విడుదల పొందటానికి ఎవరైతే మనకు సహాయ సహకారములు అందిస్తున్నారో వారు గురువు. అప్పుడు సన్యాసం కూర్చుకుని బాబా దగ్గరికి వచ్చి, మా అమ్మగారికి జబ్బుగా ఉందండి, ఎలా ఉందో ఎలా ఉందో ఏంటని బాబా గారి దగ్గర అంటే, బాబా ఏమన్నాడంటే, ఇదేంట్రా అత్తమాని మీ అమ్మని తల పెట్టుకుంటా అంటే నీకు సన్యాసం ఏంటి? నిన్ను ఎవడ పుచ్చుకోమన్నాడు సన్యాసం? అసలు మీ అమ్మ మీద, కుటుంబ సభ్యుల మీద నీకు అంత మమకారం ఉంటే సన్యాసం అసలు పుచ్చుకోవటమే నీకు పొరపాటు అని చెప్పాడు బాబు. ఎర్రబట్టలు కట్టుకుని ఎంతసేపు ఇంట్లో వాడి గురించి ఆలోచిస్తావంటే, కుటుంబం మీద అంత వ్యామోహం ఉన్నప్పుడు నువ్వు సన్యాసమే తీసుకోకూడదు. అంత లోపల అంత వ్యామోహం పెట్టుకుని, అంత మోహం పెట్టుకుని నువ్వు సన్యాసం తీసుకున్న ప్రయోజనం లేదు. అంటే నువ్వు తెల్లబట్టలు కట్టుకున్నావా, ఎర్రబట్టలు కట్టుకున్నావా, లేకపోతే ఇంట్లో ఉన్నావా, అరణ్యంలో ఉన్నావా, నీ శరీరం అది ముఖ్యం కాదు. ఏది పోగొట్టుకుంటే నీకు బ్రహ్మానుభవం కలుగుతుందో, బ్రహ్మబుద్ధి కలుగుతుందో, దాన్ని పోగొట్టుకోవడం నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, సన్యాసాశ్రమంలో ఉన్నా, వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నా, అది నువ్వు పోగొట్టుకోవాల్సింది, పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయి. బాబాగారిని ఎందుకు గౌరవిస్తున్నాం మనం? ఆయనకి దేహాభిమానం లేదు. ఎవరైనా అరికలు చెప్పడానికి పెద్ద వేషాలు వేసుకొస్తే బాబా అన్నారు, ఎంతగా అంత వేషాలు, నారదుడు చాలా సింపుల్గా ఉండి అరికథలు చెప్పాడు, నువ్వు కూడా అలా సింపుల్గా ఉండి అరికథలు చెప్పమని చెప్పేవారు. సింపుల్ రీజన్, నారదుడు చాలా చాలా నిరాడంబరంగా జీవించి అరికథలు చెప్పాడు. నారదుడే ప్రారంభించాడు అరికథలు రాసరం. నారదుడు ఎంత నిరాడంబరంగా ఉన్నాడో నువ్వు కూడా అంత నిరాడంబరంగా ఉండి అరికథలు చెప్పు. అంటే ఒకటి, బాబా గారు ఏంటంటే ఎక్కువ నీకు ఉపనిషత్తు అయిన కోట్ చేయడం తక్కువే, ప్రాక్టికాలిటీ, ఆడంబర జీవితం నుంచి నీ విడుదల పొంది నిరహంకార జీవితాన్ని అలవర్చుకో, నిరహంకార జీవితాన్ని అలవర్చుకో. నీ డే టు డే లైఫ్లో కేవలం ఏదో పుస్తకం చదవటం వల్ల నీకు వచ్చేస్తున్నాను ఏదో అనుకోవద్దు. వేర్ ఇన్సైడ్, వేర్ ఇంజరీ, దట్ ఇస్ ఆల్సో హైయెస్ట్ సాధన. మన ఇంట్లో మన క్షేమం కోరేవాడు ఏదైనా మాట అంటే మనం పడలేదు, మనకు ఆత్మజ్ఞానం ఏంటండి. అలాగే మనకి మెయిన్ ఏంటంటే, మీరు భక్తి మార్గంలో ప్రయాణం చేయండి, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయండి, కర్మ మార్గంలో ప్రయాణం చేయండి, ఏ మార్గంలో ప్రయాణం చేసినా దేహాభిమానం తగ్గించుకోవాలి. దేహబుద్ధిలోంచి, శవబుద్ధిలోంచి విడుదల పొందాలి. భక్తులకు ఒక హెచ్చరిక చేస్తున్నాను నేను, నా అభిప్రాయం చెబుతున్నాను. మనకు కావాల్సింది ప్రచారం కాదు, ప్రచారం రాజకీయ నాయకులకు మనకు అక్కర్లేదు, మనకు కావాల్సింది పవిత్రత. మన జీవితం పొడుగున చివరి శ్వాస వరకు మనం పవిత్రులు అవ్వటానికి ప్రయత్నం చేయాలి. మన మనసు ప్రచారం మీదకి వెళ్ళిపోతుంది అనుకోండి, ఇంకా పవిత్రులు సాధించాలనే బుద్ధే మనకు పలచబడిపోదు. ప్రచారం వల్ల ఎవరికీ జ్ఞానం రాదు. ఆధ్యాత్మిక చింతన ఉన్నవాడు ప్రతి వాడు కూడా కావాల్సింది ప్యూరిటీ. నిజమైన పండితుడు ఎవడంటే లోపల నీకు ఆ సద్వస్తువు నీ చేతికి అందాలి, బ్రహ్మము నీ చేతికి అందాలి. నిజం నీ హృదయంలో ఉంది, దానికి చావు లేదు. నీ శరీరం మరణించవచ్చు కానీ నీ హృదయంలోని నిజానికి చావు లేదు. ఆ హృదయంలోని నిజాన్ని నువ్వు రియలైజ్ చేయాలి. నువ్వు సైంటిస్ట్ అవ్వు, ఫిలాసఫర్ అవ్వు, ఫిజిస్ట్ అవ్వు, మ్యాథమెటిషియన్, ఇంజనీర్ అవ్వు, డాక్టర్ అవ్వు, అది కాదు. ఇవన్నీ పొట్టకు సంబంధించిన వృత్తులు. దానివల్ల నీకు బ్రహ్మజ్ఞానం కలగదు. నీ మనసు అనగాలి, నీ ఇంద్రియాలు అనగాలి, నీ కామక్రోధాలు అనగాలి, నీ రాగద్వేషాలు అనగాలి, నీ ఉద్రేకాలు అనగాలి, నీ ఆందోళన అడగాలి, నీ ఇమాజినేషన్స్ అనగాలి. నీ ఏదో ప్రతిదానికి జీవితంలో రోజు ఈశ్వరుని మర్చిపోయి ఏదో ఊహించుకుంటూ ఊహించుకుంటూ ఈ ఊహలు అనగాలి. నీ మనస్సు అనగాలి, అణిగే మనస్సు కానీ ఆత్మజ్ఞానం అందదు, ఆత్మశాంతి అందదు. మరి ఎంత చదువుకున్నా, ఎన్ని డాక్టరేట్లు పుచ్చుకున్నా ఈ ప్రకృతి గుణాలని, ఈ ప్రకృతి లేని స్థితిని పొందాలి. ప్రకృతి మనస్సులోని వికారాలు లేని స్థితిని పొందటానికి, రజోగుణం తమోగుణం అతిక్రమించడానికి నీ తెలివితేటలు సరిపోవు, నీ సాధన సరిపోదు. గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వర అనుగ్రహం లేకుండా వీటిని అతిక్రమించడం దుస్సాధ్యం, అసాధ్యం అన్నారు శాస్త్రముడు. అసాధ్యం మాత్రమే కాదు, దుస్సాధ్యం. అదే బాబా చెప్పింది, నువ్వు ఆ ప్రకృతిలోంచి విడుదల పొందటానికి టాలరెన్స్ టాలరెన్స్ అసహనం కావాలి. టు నో ద ట్రూత్ యూ హ్యావ్ టు డీప్ ఇన్ అవర్ సెల్ఫ్. మనం పైకి చూడటం కాదు, లోచు పొరపాటు చేసుకోవాలి. యేసుక్రీస్తు జయంతి వేళ, యేసుక్రీస్తు బర్త్డే, జీసస్ బర్త్డే, జీసస్ బర్త్డే. ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ విథిన్ యు. స్వర్గరాజ్యం ఎక్కడో లేదు, నీ హృదయంలో ఉంది. సాత్వికులు ధన్యులు, వారు స్వతంత్రించుకుందరు. నీకు ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుందంటే, నువ్వు సత్వగుణం పెంచుకుంటుంటే అప్పుడు నీకు ఫ్రీడమ్ వస్తుంది, పీస్ వస్తుంది. అప్పుడు వరకు నీకు ఫ్రీడమ్ లేదు, పీస్ లేదు. దయగల హృదయం కల వాళ్ళందరూ కూడా ధన్యులే. ఇంకా వాళ్ళు ఈశ్వరానుగ్రహానికి పాత్రులు అవుతారు. ఆ కంపాషన్ లేకపోతే, ఆ లవ్ లేకపోతే ఒక మనిషి ఇంకో మనిషిని అర్థం చేసుకోలేరు. ఇంకేదంటే ప్రేమ లేని హృదయానికి, ప్రేమ లేని తత్వానికి, ఆ ప్రేమ లేని నేచర్కి హృదయంలోని ఈశ్వరుడు కూడా ఇరుకుపడ్డు. ఇంకేదంటే వాడు ప్రేమ స్వరూపుడు. ఈ సృష్టి అంతా ప్రేమ మీద ఆధారపడింది. ఈ సృష్టి వెనకాల రహస్యం అంతా కూడా ప్రేమ రహస్యం. ఆ సీక్రెట్ మనకు అర్థం కానప్పుడు, లవ్ ఈజ్ గాడ్. ఆ సీక్రెట్ మనకు అర్థం కానప్పుడు, మనకు కనిపిస్తున్న మనిషిని ప్రేమించలేనప్పుడు, కనిపిస్తున్న మనిషిని అర్థం చేసుకునే శక్తి లేనప్పుడు, కనిపించని దేవుణ్ణి ఎలా మనకు అర్థం అవుతాడు, ఎలా తెలుసుకోగలుగుతాం మనం? అంటే ఇక్కడ ఫండమెంటల్గా ఏంటంటే, మీరు నేను ఇక్కడ ఉన్న పురుషులు, ఇక్కడ స్త్రీలు, ఇక్కడ ఉన్న పిల్లలు పెద్దలు అందరం, మన అందరం కూడా చేస్తున్న పొరపాటు ఒకటి, దేహానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం. దేహమే ఆత్మ అనుకుంటున్నాం, దేహమే దేవుడు అనుకుంటున్నాం, దేహమే చైతన్యం అనుకుంటున్నాం, దేహమే సర్వస్వం అనుకుంటున్నాం. దేహానికి ఎవరైనా సమ్మానం చేస్తే నా జీవితానికి ఇచ్చాలి అనుకుంటున్నాం. సర్వస్వం దేహం అనుకుంటే వాడు లోపలికి ఎలా వెళ్తాడు, వాడికి లోచూపు ఏమొస్తుంది? చర్మ దృష్టి ఉన్న వాడికి ఇంకా లోచూపు ఏం కలుగుతుంది వాడికి? మనం అందరం కూడా దేహానికి కొంత అన్నం పెట్టచ్చు. ఏదో బట్ట చుట్ట పెట్టుకుంటాం, దేహం ఉంది కాబట్టి బట్ట చుట్ట పెట్టుకుంటాం, కొంత అన్నం పెట్టచ్చు. ఏదో తలదూపుకుంటాం, దేహానికి ఏదో కొంత చాకరీ చేయాలి తప్పదు. 24 గంటలు దేహాభిమానంతో కలిపి కాలిపే వాడికి ఆత్మజ్ఞానం ఏంటి? ఇంకోటి మీరు బాగా అర్థం చేసుకోండి, ఈ ఫండమెంటల్గా ఈ వాక్యం కనుక మీకు అర్థం అవ్వకపోతే మీరు ఎన్ని సాధన చేసినా ఏం ప్రయోజనం లేని, ఒకటి లేని సున్నారు. అదేంటంటే, దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాం, దేహమే అంత అనుకుంటున్నాం, దేహమే సర్వస్వం అనుకుంటున్నాం, దేహం పుట్టినప్పుడు పుట్టాం అనుకుంటున్నాం, దేహం చనిపోయినప్పుడు చనిపోయాం అనుకుంటున్నాం. అయితే మీరు ఇది బాగా అర్థం చేసుకోండి, ఇది అర్థం చేసుకుని మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోయినా నాకు అభ్యంతరం లేదు. దేహం వేరు, ఆత్మ వేరు. ఆత్మకి దేహానికి ఇసుమంతయు, ముళ్ళాకంత, ముళ్ళంతా, చింతాకంత కూడా సంబంధం లేదు. మనమేమనుకుంటున్నాం, దేహమే ఆత్మ అనుకుంటున్నాం. దేహానికి ఆత్మకి ఎట్టి సంబంధము లేదు అని నిర్ణయం ముందు మనకు రావాలి. ఫండమెంటల్గా ఫ్రీకేజీ అది. అంటే ఈ దేహాన్ని ఉపయోగించుకుని, ఈ ఇంద్రియాలను ఉపయోగించుకుని, మనస్సును ఉపయోగించుకుని, ఈ పంచభూతాలను ఉపయోగించుకుని, ఈ సమాజాన్ని ఉపయోగించుకుని, నువ్వు మ్యాక్సిమం నీకు భగవంతుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకుని, భగవంతుడు ఏ అవకాశాలు అయితే మనకి ఇచ్చాడో అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుంటే మళ్ళీ మనకు ఉత్తమోత్తమ జన్మలు వస్తాయి. అవకాశాలను కనుక మనం సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళీ వెనక్కి వెళతాం. మానవ జన్మ రావటమే కష్టం. మానవ జన్మ వచ్చిన సత్పురుషులతో సజ్జనులతో సహవాసం చేయాలని బుద్ధి కలగటం, ఒకవేళ బుద్ధి కలిగినప్పటికీ మోక్షాన్ని సంపాదించాలి, మోక్ష కాంక్ష కలగటం మరింత కష్టం. ఇన్ని రకాలుగా నీకు కాంక్ష కలగటం కోసం పూర్వజన్మ పుణ్యం నీకు ఉంటే కదా లభించేది. పుణ్యం ఎలాగ వస్తుందంటే మంచి చేస్తే వస్తుంది. చిన్న కొంచెం కొంచెం నెమ్మదిగా నెమ్మదిగా, ఆ మాట వల్ల మంచి, ఏదైనా చూస్తే మంచి, ఏదైనా వింటే మంచి, మనం చేయగలిగింది మంచి, ఇలా మంచి చేసుకుని అడుగుతంటే ఆ మంచితనమే మళ్ళీ ఒక వికాసాన్ని తీసుకొస్తుంది. ఫకల్టీస్ అన్నాడు, మంచితనమే జ్ఞానం, గుడ్నెస్ ఇది నాలెడ్జ్. నీ గుడ్నెస్ లేకుండా వివేకం కలగదు. అంటే నువ్వు మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఆ మంచితనాన్ని పెంచుకుంటురా. అని దేహం ఏదో రోజున మరణిస్తుంది. నీ దేహానికి మరణం రాకముందే నీ లోపల మరణం లేని వస్తువు ఒకటి ఉంది, దాన్ని రియలైజ్ చేయడానికి నేను అనేటప్పటికి నీకు దేహం ఎలా స్ఫురిస్తాడు, నేను అనేటప్పటికి నీ ఇంద్రియాలు ఎలా స్ఫురిస్తున్నాయో, నేను అనేటప్పటికి నీ రాగద్వేషాలు ఎలా స్ఫురిస్తున్నాయో, అలాగే నేను అనేటప్పుడు నీ లోపల చావు లేని వస్తువు ఆ బ్రహ్మం నీకు స్ఫురించాలి. అది నీ కడసారి జన్మ, నీ చివరి జన్మ, అది అలా స్ఫురించాలి. అది రావటానికి ఆ స్ఫూర్తి, ఆ బ్రహ్మబుద్ధి రావటానికి, ఆ బ్రాహ్మీ స్థితి రావటానికి, ఆ బ్రాహ్మీ స్ఫూర్తి రావటానికి నీ దేహాన్ని, నీ మనస్సుని, భగవంతుడు నీకు ఇచ్చిన కంఫర్ట్స్ని అన్ని మ్యాక్సిమం ఉపయోగించుకో. నువ్వు మరణాన్ని జయించాలి. నీ శరీరానికి మరణం వస్తుంది, ఆ మరణం రాకముందే నీ లోపల మరణం లేని వస్తువు ఉంది. ఆ మరణం లేని వస్తువు నువ్వు పొందితే ఇప్పుడే, ఈ శవం ఇక్కడ ఇక్కడికి కవ్వాళ్ళలో తిరుగుతున్నప్పుడే ఆ లోపల మరణం లేని వస్తువు నువ్వు పొందితే నువ్వు అమృతుడు అవుతావు, అప్పుడు మరణాన్ని జయిస్తావు. తర్వాత మనం అందరం ఎక్కువ టైం వేస్ట్ చేసేస్తాం, చిల్లర చెట్ల తగాదాలు పెట్టుకుంటాం, ఎవరితో ఏదో పేచీలు పెట్టుకుంటాం, ఆ పేచీలతో సంవత్సరాల తరబడి మనకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరైనా మనల్ని చూసి అసూయపడినా మళ్ళీ తిరిగి మనల్ని అసూయ పడకూడదు. సర్వసాధారణంగా మానవుడు ఏం చేస్తాడంటే మనల్ని చూసి ఎవరైనా అసూయ పడితే మనం కూడా వాళ్ళని చూసి అసూయ పడతాం. ఇది సామాన్యుడు చేసే పని. మరి నువ్వు కూడా భక్తుడు అయ్యేందుకు కూడా వాళ్ళు నిన్ను చూసి అసూయ పడతాంటే, నువ్వు వాళ్ళకి చూసి అసూయ పడతాంటే నువ్వు భక్తుడు ఎలా అవుతావు, నీ లోపల స్వర్గరాజ్యం నీకు ఎలా ఎరుగుపడుతుందన్నాడు బైబిల్లో జీసస్. మన గోల్ ఈశ్వరుడు, మనం పొందవలసింది అది, అది వేరే ఉందో మనం పొందవలసింది ఇది కాదు. దాన్ని గమ్యంగా పెట్టుకుని మనం ప్రయాణం చేయాలి. ఎక్కడి నుంచి మనం పాండిచ్చేరి వెళుతున్నాం అనుకోండి, రైలు మారుతాం, కారు మారుతాం, గురబండి మారుతాం, వెహికల్స్ ఏదో మన పాండి ఎలా దృష్టిలో ఉంటుందో, అసలు నువ్వు జీవితం ఎందుకు వచ్చావు, నువ్వు పొందవలసింది ఏమిటి, ఏ ట్రూత్ ని లైక్ చేయాలి. యూ మస్ట్ నో ద ట్రూత్, బైబిల్లో చెప్పాడు యూ షుడ్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. నీ హృదయంలో ఉంటే సత్య సాక్షాత్కారం నీకు కాకుండా నీకు ఫ్రీడమ్ లేదు, శాల్యుయేషన్ లేదు, లిబరేషన్ లేదు. ప్రకృతి నేను విడిచిపెట్టదు, మళ్ళీ నీకు రీబర్త్ వస్తుంది, రీబర్త్ వస్తే మళ్ళీ లోకం వస్తుంది, మళ్ళీ లోకం వచ్చిన తర్వాత నీకు మరణం వస్తుంది. ఈ జన్మ మరణాలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. అంటే నీ శరీరానికి చావు రాకముందే, నీ శరీరానికి మరణం రాకముందే, మరణం లేని వస్తువు లోపల ఉంది, దాన్ని పొందు, అప్పుడు అమృతుడు అయిపోతావు అంటాడు ఉపనిషత్తు. జీవితం అంతా తలంపులే, మైండ్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ థాట్స్. తలంపు లేకపోతే ఏమి లేదు, మీకు దుఃఖం తలంపు, అసూయ తలంపు, మీ పొంగు తలంపు, కుంగిపోవడం తలంపు, డిప్రెషన్ తలంపు, ఎమోషన్ తలంపు, జీవితం అనే తలంపులే. చనిపోవటం ఒక తలంపు, చనిపోవటం కూడా ఒక తలంపు. అయితే చివర చేస్తాం అనుకోండి, అన్ని పనులు ముందు చేసి చనిపోవటం అనే పని ఆకారం చేస్తాం, అది కూడా పనే. మళ్ళీ చనిపోయిన తర్వాత పని, దాని అగ్ని సంస్కారం అంటారు, అది కూడా సంస్కారమే. మళ్ళీ శవాన్ని తీసుకెళ్ళి 10 మంది మోసుకెళ్ళి అక్కడ కాల్చాలి, అది ఒక రకమైన సంస్కారం. ఇప్పుడు కొవ్వాళ్ళు ఎవడైనా చనిపోయాడు అనుకోండి, అటు శవాన్ని ఎవడో తీసుకెళ్ళటం లేదనుకోండి, మన శవాన్ని తీసుకెళ్లి మనం కాలిస్తే అది కూడా యజ్ఞంతోడు సమానం. మనం స్వార్థం లేకుండా ఏ పని చేసినా, ఈగో సెన్స్ని గ్లోరిఫై చేసుకోకుండా, స్వార్థం లేకుండా ఏ పని చేసినా అది యజ్ఞంతోడు సమానం. అంచేత ఇప్పుడు బాబా ఎలా వచ్చాడనుకుంటున్నావు నువ్వు, నువ్వు జన్మ జన్మల నుంచి భగవంతుని ఆరాధిస్తున్నావు, ఆ భగవంతుడే నీకు ఈ గురు రూపంలో వచ్చాడు. గురువు మనకు సహాయం చేసి మనలో ఉన్న వేరు బుద్ధిని తీసేయటానికి, మనలో ఉన్న ద్వైత బుద్ధిని తీసేయటానికి, మన మనలోని భేద బుద్ధిని తీసేయటానికి గురువు ఎన్ని ప్రక్రియలు చూపించాలో, ఎన్ని ప్రక్రియలు ప్రయోగించాలో, ఆ జీవుని ఎలా ఉద్ధరించాలో, ఆ జీవుడు పూర్వజన్మలు ఎటువంటియో, వాడికి ఏ మెడిసిన్ అవసరమో, వాడు ఏ బలహీనతలో ఉన్నాడో, ఆ బలహీనతల నుంచి వాడిని ఎలా విడుదల చేయాలో మన గురువుకి తెలిసినట్టు మనకు కూడా మన గురించి తెలియదు, వాడే గురువు. అంత తన భక్తుడి పట్ల జాలితో వాడు జన్మిస్తాడు. ఎవడు ఇస్తాడే గురువుగా జన్మిస్తాడు. అదే బాబాగా జన్మించడం అంటే మరొక జన్మ. వీళ్ళందరూ ఏంటంటే మనకు బ్రిడ్జెస్, అంటే ఆ భగవద్ అనుభవం, ఆ భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, వాళ్ళతో మన కాంటాక్ట్ ఏర్పరుస్తారు. ఆ భగవద్ అనుభవం, భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు కానీ ఉన్నాడని మనకు తెలియటం లేదు, ఉన్నాడని చెప్పి మనకు బోధించి ఆ లోపల సత్వస్తుతో అనుబంధాన్ని చేకూర్చేవాడు గురువు. నిజమైన గురువు లోపలే ఉన్నాడు, నిజమైన గురువు లోపలే ఉన్నాడు. బాయిచున్న గురువు లోపల గెంటుతాడు, నిజమైన లోపల గురువు లోపల పుంజుకుంటాడు, లోపలకు లాక్కుంటాడు. నిజమైన గురువు లోపలే ఉన్నాడు, బయట గురువు ఏం చేస్తాడంటే మన మనస్సు బాహ్యమతానికి విజృంభించకుండా మన మనస్సు యొక్క వాండరింగ్ తగ్గించి, మన మనస్సులోనే చాపల్యం తగ్గించి, మన మనస్సులోనే చపలత్వం తగ్గించి, మన మనస్సును ఆరోగ్యకారోజు ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం లోపలికి నెట్టుతాడు. లోపల కూడా ఓ గురువు ఉన్నాడు, వాడి మన పిలక వాడికి అందాక లోపల గడువాడు లోపలికి లాక్కుంటాడు. లోపలికి లాక్కుని ఏం చేస్తాడు, అది ఏ హృదయం యొక్క రోజుల్లో ఉన్నాడో, ఎక్కడున్నాడో అక్కడ లోపల లాక్కుంటాడు. లోపల ఈ జీవుని లోపలికి లాక్కుని ఈ జీవ లక్షణాలని పోగొట్టి వాడి గాల్లో విడిచిపెట్టడు. వాడి స్వరూపాన్ని మనకిస్తాడు, వాడి దేవుడు. ఈశ్వరుడు అంది భక్తి లేకుండా, ఈశ్వరుడు అంది ప్రేమ లేకుండా, ఈశ్వరుడు ధ్యానించకుండా కనీసం స్మోకింగ్ హ్యాబిట్లోంచి కూడా మనం బయటకు రాలి. డాక్టర్లు చెప్తా ఉంటారు, మీరు దుర్వ్యసనాలకు దూరంగా ఉండండి, బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండండి, ఆహారం సరిపడి తీసుకోండి, ఆహారం ఎక్కువ తినకండి, మరి బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళకండి, మీ శరీరం ఆరోగ్యం చెడిపోతుందని చెప్తారు రైతే. కానీ అందులోంచి మనం విడుదల చేసేవాడు మటుకి గురువే. హిరిడీ బాబా మాట్లాడిన ప్రతి మాట దేవుడితో సమానం. ఏం చేత అది ఎక్కడో హృదయంలోంచి వస్తున్న మాట. ఎవరినో సంతృప్తిపరచడం కోసం, ఎవరినో తృప్తిపరచడం కోసం మాట్లాడే మాటలు కాదు. ఎవడు అహంకారాన్ని మనం ఏం చేస్తామంటే, మన చుట్టాలు ఎవరైనా కొత్త చుట్టాలు మన ఇంటికి వచ్చారనుకుని ఎక్కువ మాట్లాడతాం. ఎందుకు ఎక్కువ? ఎందుకు? వాళ్ళ అహంకారాన్ని సాటిస్ఫై చేస్తాం. మనం చేసే పని ఏమీ లేదు. ఒక మనిషి అహంకారం ఇంకో మనిషి సాటిస్ఫై చేసుకుంటున్నాడు, ఇలా ఒకళ్ళు అహంకారం సాటిస్ఫై చేసుకుంటున్నా, ఈ లోపల మనకు చనిపోయే రోజు వస్తుంది, శ్మశానంలో పడేస్తారు. ఈ తుక్కుని ఎక్కడో చోట పడేయాలి కదండి. అలానే శరీరాన్ని నెగ్లెక్ట్ చేయమని కాదు, దానికి ఎంత విలువ ఇవ్వాలో అంతేకాని టూ మచ్ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. తలదుబ్బుకో, ఆకలిస్తే అన్నం తిను, రోగం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళి కొన్ని మందు అయ్యి, అంతవరకే. అంతేకాని 24 గంటలు నువ్వు దేహం గురించి ఆలోచిస్తుంటే నీకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? దీన్ని శంకరాచార్యుల వారు అన్నారు, దేహబుద్ధి అంటే దేహమే నిజం, దేహాన్ని నమ్ముకుని, దేహమే సర్వస్వం, చనిపోయిన తర్వాత ఏమీ లేదు, పుట్టక ముందు ఏమీ లేదు, దేహం పుట్టినప్పుడే మనం పుట్టాం, మరి దేహం చనిపోయినప్పుడు మనం చనిపోతాం, దేహమే సర్వస్వం అని అనుకునే వాళ్ళు, వాళ్ళకి ఎంతవరకు మోక్షం వస్తుందంటే, ఏదైనా మొసలను నమ్ముకుని, మొసలను నమ్ముకుని నదిని దాటేవాడు ఎటువంటి వాళ్ళే, దేహమే సర్వస్వం అనుకుని జీవించే వాళ్ళు కూడా ఆగకే పడుతున్నాడు. అంటే గురువు బయట పని చేస్తూ ఉంటాడు, లోపల ఉండి పని చేస్తూ ఉంటాడు. బాబాగారు బయట ఉన్నారు, లోపల ఉన్నారు. ఇక్కడ గుళ్ళో ఉన్నారు, మన లోపల లేరనుకోకండి. లోపల ఏం చేస్తారంటే ఆయన, మన బలహీనతలు ఏంటో మనకు తెలియవు, మన వాసనలు ఏంటో మనకు తెలియదు. కొన్ని వాసన మన లోపల ఉంటే ఉన్నట్టు మనకు తెలియదు. ఆ గురువు ఏం చేస్తాడు, లోపల ఒక వాసన గెంటుతాడు, ఆ సహస్రాన్ని తీసుకొస్తాడు, ఉండని నీకు తెలియ చెప్తాడు, నీకేం వాసన లేవనుకుంటున్నావు, ఈ వాసన నీలో చాలా బలీయంగా ఉంది, పెద్ద టేకు దొంగ ఎంత లావుగా ఉంటుందో, నీ వాసన కూడా అంత దొంగ, అంత లావుగా దొంగ, కానీ నువ్వు లేదనుకుంటున్నావు, దొంగని తలకాయలు తీసుకొస్తాడు, అమ్మో ఇంత పెద్ద వాసన ఉందా నా, కానీ నీ చేత గుర్తింపు చేస్తాడు, దాన్ని తొలగించుకోవాలని బుద్ధి కలగజేస్తాడు. నీ గుడి బయట గురువు చేసే పని కంటే లోపల గురువు చేసే పని చాలా ఉంది. పునర్జన్మ కారణాలు, పునర్జన్మ హేతువులు, మళ్ళీ నువ్వు ఎన్ని శవాలను మొయ్యేవాళ్ళు, దానికి కారణాలు ఎన్ని ఉన్నాయో ఆ కారణాలను నీకు చూపించి, ఏంత బలంగా ఉన్నాయి కారణాలు నీకు చెప్పి, అందులోంచి విడుదలకి ఎలా అవ్వాలో నీకు టీచ్ చేసి, ఆ లోపల నుంచి విడుదలవటానికి తగిన ఎనర్జీ నీకు ఇచ్చి, నిన్ను విడుదల చేసి, నిన్ను శుభ్రం చేస్తాడు, నేను పవిత్రమైన పరమ పవిత్ర కింద చేస్తాడు, నీకు ఏకాగ్రత బుద్ధి, ఏకాగ్ర బుద్ధి కలగజేస్తాడు, ఆ పవిత్రమైన బుద్ధి కలగజేస్తాడు. మన వాసన ఇంత పెద్ద పెద్ద దొంగల కింద ఉన్నాయి, ఆ దొంగలు మనం తెలివితేటలు తీసేసుకున్నామంటే తీసుకోలేము. ఆ దొంగని ఆ గురువు అనుగ్రహం ఉండాలి, ఈశ్వరు అనుగ్రహం లేకుండా అసాధ్యమైనది మానవుడికి అసాధ్యం ఉంది, కానీ పరమాత్మకి అసాధ్యం అంటూ లేదు. పరమాత్మకి ప్రతిదీ సాధ్యమే. భగవంతుడి దయ ఉంటే మనం ఈ పని మన వల్ల కాదు అనుకున్న జరుగుతుంది, ఈశ్వర అనుగ్రహం ఉంటే. ఇంకే భగవంతుడి దక్షిణాలు అసాధ్యం అంటూ లేదు. అందుకే అని అడిగి ప్రకృతి గుణాలను జయించడం దుస్సాధ్యం, అసాధ్యం. ఇంకే దాతో నేను ఫైట్ చేస్తే కానీ అందులో నేను విడుదల పొందలను. అది మనిషికి బయట శత్రువులు అంటూ లేరు. నా బలహీనతలే, నా బలహీనతలే నాకు శత్రువులు, నా వీక్నెస్సే నాకు శత్రువులు, నా లోపల కోరిక నాకు శత్రువు, నా లోపల కోపం నాకు శత్రువు. అది బయట శత్రువులు అంటూ లేరు, ఉన్నారని అనుకుంటున్నాం, అదే మాయ. మనం ఏం చేస్తున్నాం, లోపల శత్రువులను వదిలేసి బయట ఉన్న శత్రువుల మీద, వాడి మీద పగలా తీర్చుకుందాం, వీడి మీద కక్ష ఎలా తీర్చుకుందాం, వీడిని ఎప్పుడు అవమానం చేద్దాం, ఇలా కనిపెట్టుకుంటున్నాం. ఏం లోపల మనకి శత్రువులు ఉన్నారన్న సంగతి మనం మర్చిపోయాం. ఆ శత్రువులు నీ లోపల, నీ బుద్ధిని లోపల తిప్పి, నీ మనసుకు లోచూపు కలగజేసి, నీ శత్రువులు ఏంటో నీకు ఎరుకపరిచి, ఆ శత్రువుల్లోంచి నీకు విడుదల పొందటానికి నీ సహాయ సహకారములు అందించేవాడు గురువు. ఏమలేదు, నీ శరీరానికి బట్టది. ఈ శరీరానికి ఏంటిది? బట్ట. మన ఆత్మకు బట్ట దేహం. లోపల ఆత్మ ఉందని మర్చిపోకండి. ఈ శరీరానికి ఏంటి? ఇది బట్ట. శరీరానికి ఇది బట్ట. లోపల ఆత్మ ఉంటుంది, ఆత్మకి ఇది ఈ బట్ట. ఇది చిరిగిపోతే, ఇది చిరిగిపోతే శరీరం పోతుందా? పోదు. ఇది చిరిగిపోతే అలాగే మీ శరీరం చిరిగిపోయినా లోప ఆత్మ ఏం పోదు, అది నిర్వికారం. ఈ చొక్కాయి చిరిగిపోయినా లోపల, ఈ చొక్కాయి చిరిగిపోయిన శరీరం నిర్వికారంగా, మీ శరీరానికి వికారం ఏం కలగదు. అలాగే ఈ శరీరం పోయిన లోపలి ఆత్మ వివేకానందాన్ని ఉంటుంది. ఏం చేద్దాం, దానికి చొక్కా ఇది, ఈ శరీరానికి ఇది ఏ విధంగా అయితే చొక్కా, లోపల ఉన్నది ఆత్మకి శరీరం ఒక చొక్కా. అంటే అంటే కృష్ణుడు ఏమన్నాడు, చనిపోవటం అంటే ఏమిటది, పాత చొక్కా తీసేసి కొత్త చొక్కాలు వేసుకోవటం అన్నాడు. రామకృష్ణ పరమహంస ఏమన్నాడు అంటే, చనిపోవటం అంటే ఏమిటది, ఒక గదిలోంచి ఒక ఇంట్లో ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళటం లాంటిది అన్నాడు. అంటే శరీరం మారుతుంది, శరీరం మారుతున్న కానీ సుబ్బారాయుడు సుబ్బారాయుడులాగా ఉంటాడు. అంటే నీ శరీరం మారుతుందంటే ప్రకృతి గుణాలు అలాగ ఉంటాయి. అంటే ఆ ప్రకృతి గుణాలు శరీరం ఉండగానే ఇక్కడ ఉండగానే అందులోంచి విడుదల పొందు. అది ఇంకోటి అండి, మనం మన అందరికీ ఏంటి బతికి మనం చేసేది ఏంటి, అందరికీ కంగారు పడుతున్నాం, చావు అంటే భయం వేస్తున్నాం, మనం ఏంటి మనం ఏం సాధిస్తున్నాం. మనం ఈశ్వరుడు ప్రీత్యర్థం, ఈశ్వరుని తృప్తిపరచడం కోసం, భగవంతుని తృప్తి కోసం కోసం జీవించేవాడికి మోక్షం వస్తుంది. అహంకారాన్ని గ్లోరిఫై చేసుకోవడం కోసం, అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడం కోసం జీవించేవాడికి చీకటి లోకాలు, నరకం. మీకు అర్థమవుతుంది? అంటే మనం దేవుడి లైఫ్లో మనం ఈశ్వరుని సంతోష పెట్టడానికి పనిచేస్తున్నావా, ఈశ్వరుడు ప్రీతి కోసం, ఈశ్వరుడు తృప్తి కోసం పనిచేస్తున్నావా, లేదా మన అహంకారాన్ని తృప్తిపరచుకోవడం కోసం, మన అహంకారాన్ని సాటిస్ఫై చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నావా? ఎవరి మట్టి గారు వాచింగ్లో ఉంటాం మంచిది, ఇదే సాధన. అంటే నువ్వు చేసే సాధన ఏంటంటే శవబుద్ధిలోంచి విడుదల పొంది శివబుద్ధి కలగ చేసుకో. నువ్వు శవబుద్ధిలోంచి విడుదల పొందాలి. శివబుద్ధి, శివబుద్ధి పొందడానికి ప్రాక్టీస్ చేయి. ఆ జీవ లక్షణాలలోంచి విడుదల పొందు. ఆ బ్రహ్మబుద్ధి కలగటానికి నువ్వు ట్రై చేసుకో. అదే సాధన. సాధన అంటే నీ ఈగో సెన్స్కి పుట్టి సప్పుడే కట్ చేయాలి. చాలామంది అంటూ ఉంటారు, ఏమంటే మాకు దుఃఖం ఎక్కువగా ఉంటుంది, మనం మాకు అశాంతి ఎక్కువగా ఉంటుందండి, మా మనసులో చేపలం ఎక్కువగా ఉంటుందని చెప్తారు. దానికి ఒకటే కారణం, మనకు తగినంత వైరాగ్యం లేకపోవడం. మానవుడికి ఉండవలసినంత వైరాగ్యం లేదు. అని ఎంతో కొంత వైరాగ్యం లేని మనిషికి మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయకూడదని కూడా చెప్తారు. మనిషికి ఎంతో కొంతైనా వైరాగ్యం ఉండాలండి. చాలామంది మాకు అశాంతిగా ఉంటుందండి, ప్రతి చిన్న విషయానికి డిస్టర్బ్ అయిపోవటం, ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయిపోవటం, ప్రతి చిన్న విషయం మనం యాక్షన్ పెంచుకోవాలి, రియాక్షన్ తగ్గించుకోవాలి. మనం బాగుపడాలని ఉంటే ఇప్పుడు ఇన్సల్ట్ని మనం టాలరేట్ చేయలేమనుకోండి, ఇన్సల్ట్నే టాలరేట్ చేయనప్పుడు మనసు లోపలికి ఎలా వెళుతుంది, లోపలికి వెళ్ళాలి కదా మనస్సు. రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి అత్తగారి విషయం వెళ్ళి కోడలు చెప్పింది, ఏమంటే ఈ మధ్యన మా అత్తగారు నన్ను తిట్టిపోస్తుంది, కారణం ఉంటే తిట్టచ్చు, కారణం లేకుండా తిట్టేస్తుంది అని భగవంతుడు చెప్పింది ఆ కోడలు. అంటే భగవాన్ అన్నారు, ఎవరిని తిడతాను మీ అత్తగారు, దేహము నేననే బుద్ధి ఉంది కదా నీకు, ఆ బుద్ధిని తిడుతున్నారు. ఆ దేహము నేననే బుద్ధిని నువ్వు తొలగించుకోవాలి, అనే దేహము నేనైన బుద్ధిని నువ్వు నిరసించుకోవాలి. నువ్వు ఎలాగే నిరసించుకోలేకపోతున్నావు, మీ అత్తగారు నీకు సహాయం చేసి పెడుతున్నారు కానీ అది కూడా సాధన అన్నారు. ఇది పార్ట్ ఆఫ్ సాధన. ఇప్పుడు దేహము నేనే బుద్ధిని కదా, ఆవిడ తిట్లు ఎవరికి తగులుతున్నాయి, లోపల ఆత్మకేం తగలవు, లోపల చైతన్యానికి ఆవిడ తిట్లు తగలవు. ఈ దేహానికి వాడు తిడుతున్నారు, దేహం అనుకోదు, దేహాన్ని కాల్చినప్పుడు ఏమనుకోదు, ఇంకా వాడు తిడుతున్నప్పుడు ఏమనుకుంటుంది, దేహాన్ని వాడు తిట్టండి, దేహం ఎవరు రియాక్ట్ అవుతున్నారు, వారు నన్ను తిడుతున్నారు, వారు నన్ను తిడుతున్నారు, వారు నన్ను విమర్శిస్తున్నారు, నీ లోపల కంగారు ఎవరికి వస్తాం, దేహము నేరిన బుద్ధికి. ఆ దేహము నేరిన బుద్ధికే నీకు ఇన్సల్ట్ వచ్చి ఇలా కంగారు పడుతున్నావు. అసలు నువ్వు తొలగించుకోవాల్సింది అదే. అంటే నువ్వు ఏదైతే తొలగించుకోవాలనుకుంటున్నావు దాన్నే వారు తిడుతున్నారు, కానీ ఇది కూడా నీ సాధనలో ఒక భాగం. ఎవరైనా తిరిగితే మన దేహం రియాక్ట్ అవ్వదు, లోపల చైతన్యం కూడా రియాక్ట్ అవ్వదు. దేహము నేను అనే మొదటి తలంపు, ప్రథమ తలంపు, ఆ ప్రధాన తలంపు ఫస్ట్ థాట్, ఆ మదర్ థాట్, ఆ రూట్ థాట్, అది రియాక్ట్ అవుతుంది. దాన్ని తొలగించుకోవాలి నువ్వు. నువ్వు ఎలానో తొలగించుకోలేకపోతున్నావు, మీ అత్తగారిని తట్టినా అన్నారు. ఇంకేదేంటి, నీకు ఇంకో పని పాటు లేదు, ఆ రూట్ థాట్ కష్టమని ఫుడ్ పెడుతున్నావు. ఇప్పుడు చూడండి, ఎవరైనా మనం పొగిడితే సంతోషిస్తాం, ఎవరైనా విమర్శిస్తే మనం దుఃఖపడతాం. ఏంటి ఆ పొగడతలు, మన రూట్ థాట్కి నేత ఫుడ్ చెప్పలే. లోపల అహంకారాన్ని బాగా పెంచేసుకుంటూ, అహంకారాన్ని ఫుడ్ బాగా సప్లై చేస్తూ సప్లై చేసుకుని ఏదో సాధన చేస్తానంటే ఎలా కుదురుతుంది? నువ్వు ఏది పోగొట్టుకోవాలో నీకు తెలియాలి ముందు. అసలు అది మనం పోగొట్టుకోగలవా లేదని వేరే విషయం. ఏదైతే నువ్వు రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నావో, ఏదైతే నువ్వు ఎలిమినేట్ చేసుకోవాలనుకుంటున్నావో, నీ హృదయంలోని ఆనందానికి ఏదైతే అడ్డస్తుందనుకుంటున్నావో, అది దాన్ని తొలగించుకోవడమే సాధన. ఇందులో సంపాదించిందంటే ఏమీ లేదు, నువ్వు కాని దాంట్లో నీ విడుదల పొందటమే సాధన. సిరి బాబా ఏం చెప్పారంటే, ఆయన ప్రాక్టికల్ మనం ఎలా అంటే, కేవలం టీచ్ చేయడం కాకుండా వాళ్ళు చేసి చూపించి డెమాన్స్ట్రేటర్, ఆ డెమాన్స్ట్రేషన్ కూడా చేసి చూపించేవాడు అనమాట. ఒకసారి ఎవరో తీసుకొచ్చి విష్ణు సహస్రనామాలు బుక్ ఇచ్చాడు ఆయనకి. ఇక్కడ ఉంచండి, నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను, నేను సమ చేసుకు వస్తాను, అక్కడ వరకు అంతవరకు ఈ పుస్తకం మీ దగ్గర ఉంచండి అన్నాడు. బాబాయ్ వాడు తిరిగి వచ్చేసేప్పటికి ఈ పుస్తకం కూడా ఇచ్చేశాడు. ఇటువంటి చమత్కారాలు చాలా చేసేవాడు ఆయన. స్వామీజీ ఏది నా పుస్తకం ఏదంటే నీ పుస్తకం పలానా వాడికి ఇచ్చి నేను కోపం వచ్చేసింది. ఎవరికి ఎంత చేస్తా పుస్తకం ఎంత పావడం, నీ కోపం వచ్చేసింది ఎవరికి, నా పుస్తకం వాడికే ఇవ్వటమేంటని, నా పుస్తకం నాకే రిటర్న్ చేయాలి కానీ వాడికే ఇవ్వటమేంటని కోపం. వాడి దగ్గరే పుస్తకం బజార్లో కావాల్సిన పుస్తకాలు దొరుకుతున్నాయి విష్ణు సహస్రం వారు, వాడు కొనుక్కోమని చెప్పలేక కాదు, నీ పుస్తకం వాడికి ఎందుకు ఇచ్చానంటే నీ దగ్గర ఎంత కోపం ఉందో చూడటానికి ఇచ్చాను. నువ్వు ఏమనుకుంటున్నావు, నేను చాలా బుద్ధిమంతుడిని కోపం లేదనుకుంటున్నావు, ఓ పావడా పుస్తకం కూడా ఇచ్చేస్తే నీకు అప్పుడే కోపం వచ్చేసింది, ఎమోషన్ గురైపోతున్నావు, నీకు ఇంకా డివోషన్ ఏంది, నీకు ఇంకా ఎమోషన్ చేతనైంది కానీ డివోషన్ చేతనం అవ్వలేదు. అంటే మనిషి పైకి వెళ్తాం కదా లోపలికి వెళ్ళాలి, ఈశ్వరుడు లోపల ఉన్నాడు, పైకి వెళ్ళటం తేలికే లోపలికి వెళ్ళటం కష్టం. మీ జీవితం పొడుగున సాధన చేసి ఒక అంగుళం కూడా హృదయాభిముఖంగా ప్రయాణం చేయలేరు, దిగలేరు లోపలకు. మైండ్ని డీపెన్ చేయడం చాలా కష్టం, మీరు అనుకోవడం తేలిక కాదు, దానికి శ్రూడ్ బ్రెయిన్ ఒకటే సరిపోదు, గురువు యొక్క కృప ఉండాలి, మీ ఎఫర్ట్ ఉండాలి, కాలం కలిసి రావాలి. ఏదో 4 ఎకరాలు వాడు 10 ఎకరాలు కొంటాడు పైకి వచ్చాడంటాం, పైకి రావటం కాదు వెళ్ళవలసింది లోపలకి. ఆత్మని చేరుకునే వరకు సరైన మార్గం నడిపిస్తాడు. గురువు ఏం చేస్తాడంటే మధ్యలో విడిచిపెట్టాడటండి, మనం విడిచిపెట్టేస్తాం, ఎవరినైనా బాగు చేయాలనుకున్నా మరి వాళ్ళ మీద కోపం వస్తారు, విడిచిపెట్టేస్తాం, ఇంకా మనకి జీవలక్షణాలు ఉన్నాయి. ఆ బ్రాహ్మణస్థితి పొందిన వాడికి ఆ జీవలక్షణాలు ఉన్నాయి చూసి అది అసలు లోపల ఉంటే అభివ్యక్తం అవుతాయి, కానీ లోపల లేనప్పుడు అభివ్యక్తం కాదు. ఈ లోపల ఏదైనా గుణం ఉన్నప్పుడు అది ఏదో రోజు అభివ్యక్తం అవుతుంది, అది వ్యక్తం అవుతుంది, అది లేనప్పుడు అది వ్యక్తం కాదు. ఆయన్ని పూర్ణంగా నశిస్తున్నాయి, కానీ వాడు మహాజ్ఞాని మహాగురువు అవ్వలేడు. అంటే పని వాడు గురువే ప్రారంభిస్తాడు, గురువు అనుగ్రహంలో పడ్డారంటే మీ పని పూర్తి అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి, మనం కాకినాడలో దత్త రిజర్వ్ చేసుకుంటే మనకు 2 పనులు అయిపోతున్నాడు, నిద్రపోవటం పని అయిపోతుంది, హైదరాబాద్ వెళ్ళిపోతాం. గురువు అనుగ్రహం పొందిన వాడికి 2 పనులు అయిపోతాయి. మనకి గురువు అనుగ్రహం ఎవడైతే పొందాడు వాడికి శరీరయాత్ర, వాడికి లాభమో నష్టం శరీరయాత్ర శాంతికి వెళ్ళిపోతుంది, వాడు పొందవలసింది పొందుతాడు. సాధన పేరు మీద సఫలం ఉండదు వాడికి. బెదవాడ స్టేషన్ వచ్చింది, సామర్లకోట స్టేషన్ వచ్చింది, రాజమండ్రి స్టేషన్ వచ్చింది, వాడికి ఏం తెలియదు వాడికి. ఈ స్టేషన్ అని నిద్రలో దాటి వెళ్ళిపోతే గురువు అనుగ్రహం వాడికి సాధన లాగా వెళ్ళిపోతాం. వాడికి నిద్రలోనే సామర్లకోట స్టేషన్, రాజమండ్రి స్టేషన్, ఏలూరు స్టేషన్ అన్ని వెళ్ళిపోతాయి, కానీ ఈ స్టేషన్ అన్ని దాటుతున్నాడు వాడికి ఏం తెలియదు. ఆడు నడికి వచ్చాడు, హైదరాబాద్ వచ్చేసాను అనుకుంటున్నాడు, కానీ నిద్ర బాగా పట్టిందనే సంగతి అడిగితే గురువు అనుగ్రహం వాడికి సాధన కూడా అలా జరిగిపోతుంది. 2 పనులు అవుతున్నాయి, ప్రయాణం ఒకటే కాదు, నిద్ర పని కూడా అడిగి పూర్తి అయిపోతాం. అంటే వాడు నిద్రపోతున్నప్పటికీ అడిగి ప్రయాణం ఎలా సాగుతుందో అలాగే సాధన, ఆ ప్రయాణ బడలకు లేకుండా ఎలా ఉన్నాడు, సాధన పేరు మీద నీకు సఫరింగ్ లేకుండా ఈశ్వర అనుగ్రహానికి గురు అనుగ్రహానికి ఎవడైతే అర్హుడయ్యాడో, ఎవడైతే యోగ్యయ్యాడో, సాధన పేరు మీద సఫరింగ్ లేకుండా, ట్రావెలింగ్ పేరు మీద సఫరింగ్ లేకుండా వాడు హైదరాబాద్ ఎలా వెళ్ళిపోతున్నాడు, నీ సాధన పేరు మీద సఫరింగ్ లేకుండా డెస్టినేషన్కి ఆ బ్రాహ్మణ స్థితికి ఆత్మజ్ఞానానికి నువ్వు చేరుకుంటావు, ఒడ్డుకు వచ్చేస్తావు. చేరుకునే వరకు మధ్యలో విడిచిపెట్టాడట్టు నేను, వాడికంటే లేట్ అయినా డెస్టినేషన్ తీసుకెళ్ళి పడేస్తే ఒక ఇంజిన్ ఎక్కడైనా పోతే ఇంజిన్ మారుస్తాడు, ఆ ఇంజిన్ కూడా మీకు అక్కర్లేదు. ఇంకా మీరు ఇంకా శుభ్రంగా మీ పని నిద్రే పని, ఇంకా మీకు రాజమండ్రి లేవుడికి ఇంజిన్ పోయిందని కూడా మీకెందుకు, ఆ ఇంజిన్ ఆడు మార్చుకుంటాడు, అన్నీ గురువే చూసుకుంటాడు, అవన్నీ కూడా గురువే చూసుకుంటాడు. నీ పని నిద్ర ఏకనిద్ర నీ పని, ఇంకా ఈ స్టేషన్లో కనపడవు, నీకు కనపడవు, స్టేషన్ దాటి వెళ్ళిపోతా ఉంటాను. ఆ సరైన మార్గంలో నువ్వు గంగస్థానానికి చేరే వరకు, గంగానికి వెళ్ళే వరకు గురువు విడిచిపెట్టడు, అదే పులి నోట్ల పడ్డ మాంసపు ముక్క. పులి నోట్లో చేయి పెట్టి మనం బయటకు తీసుకోలేం, పులి నోట్లో మాంసపు ముక్క ఇంకా బయటికి రాదు, లోపల నింగేస్తున్నాడు. అలాగే ఎవడైతే గురువు అనుగ్రహం ఎవడైతే పొందాడో, ఈశ్వర అనుగ్రహం ఎవడైతే పొందాడో, బాబాగారి అనుగ్రహం బాబా ఎవడైతే పొందాడో, బాబాగారిని ఎవడైతే సంతోషపరిచాడో, ఆయన యొక్క దయకి ఎవడైతే పాత్రుడయ్యాడో, ఆ జీవలక్షణాలన్నీ పోగొడతాడు, ప్రకృతి గుణాలన్నీ పోగొడతాడు, లోపల వికారాలన్నీ పోగొడతాడు. పోగొట్టి ఆ మాంసపు మొక్క బయటికి రావడానికి ఏ విధంగా అయితే అవకాశం లేదు, ఆ గురువు చేతుల్లోంచి నువ్వు బయటకు రావు, నిన్ను సంస్కరించి నీకు రిఫార్మ్ తీసుకొచ్చి, నీలో రిఫార్మ్ తీసుకొచ్చి నీలో మారు మనస్సు కలగజేసి ఆ అమృత సిద్ధికి పొందే వరకు నిన్ను వెంటాడుతూ ఉంటాడు. అయ్యా ఎలా వెంటాడుతాడు, వేటగాడు ఏ విధంగా అయితే జంతువుని వేటాడుతూ ఉంటాడు, ఆ జంతువుని వేటాడటానికి ఆ జంతువు కనుక ఎలా పరిగెడతాడో అలాగే నిన్ను ఏ జన్మకైనా నువ్వు ఎక్కడ ఏ జన్మలో నిన్ను వెంటాడి ఆ ఇమ్మోర్టల్ స్టేట్ అమృతత్వం నీకు ఇచ్చే వరకు వెంటాడతాడు వాడి గురువు. ఒకవేళ నువ్వు ఎస్కేప్ అయిపోదామన్న అవకాశం లేదు, నువ్వు ఎస్కేప్ అవ్వను కూడా. నీకే రాబోయే జన్మలో కూడా నువ్వు ఎక్కడున్నావు నీ ఆ గురువు అడ్రస్ నీకు తెలియపోయింది, నీ అడ్రస్ ఆయనకు తెలుస్తూ ఉంటుంది. వాడు అన్ని వేళల్లో ఆత్మస్థితిలో ఉంటాడు, అందరినీ సమానంగానే చూస్తాడు, లోపల అందరినీ సమానంగానే చూస్తాడు. గురువు ఎప్పుడైనా నీ మీద అరుస్తాడనుకో, ఆ అరుపులు కూడా అనుగ్రహమని గ్రహించిన వాడు, గుర్తించిన వాడు ధన్యుడు. ఒకసారి ఒకవేళ ప్రేమగా చెప్తాడు, ఒకసారి నీ వంక చూడడు, ఎక్కడో చివరి బెంచీలు వంక చూస్తాడు, అప్పుడు నీకు ఒళ్ళు మండుతుంది. ఏంటి మనం ఎదురుకుండా కూర్చున్నాం, ఫ్రెండ్ సీట్లో కూర్చున్నాం, నా వంక చూడటం లేదు, బాబాయ్ ఎక్కడో చివరి వంక కూర్చుంటే ఒళ్ళు మండుతుంది. నీ ఒంట్లో ఎంత మంటుందో చూడటం కోసం నీ వంక చూడు. నీ ఒంట్లో ఎంత మంటుందో మీకు తెలియదు, నీ ఒంట్లో ఎంత మంటుందో మీకు తెలియదు. ఆ మంట నీకు చూపించడం కోసం నీతో నీ వంక చూడకుండా ఎక్కడో బెంచ్ చివరి వంక చూస్తాడు. మీరు బాగున్నారా, మీకు పాడు ఉందా లేదా, ఎప్పుడు నుంచి వచ్చారు, స్నానం చేశారా లేదా, అన్నం తిన్నారా లేదా, మరి కాఫీ అది పుచ్చుకున్నా, ఆ చివరి బెంచ్ ఉన్న అడుగుతాడు, మీ వంక చూడటం మీతో మాట్లాడే అప్పుడు ఇదేం గురువు అని మీ ఒళ్ళు మండిపోతుంది. ఆ లోపల ఉన్న చిరాకు, ఆ లోపల ఉన్న పరాకు, ఆ లోపల ఉన్న కోపం, ఆ లోపల ఉన్న ఉద్రేకం మీకు తెలియపరచడం కోసం ఇటువంటి చిట్కాలు గురువు చేస్తాడు. ఏం చేయలేదు, మీ పొగడతలు వాడికి అక్కర్లేదు, మీరు బాగుపడటం ముఖ్యం. ఒకసారి నిర్మోహమటంగా మాట్లాడతాడు, ఒకసారి ఒకసారి ప్రేమగా మాట్లాడతాడు. ఎవరితో ఎందుకు ఎలా మాట్లాడుతున్నాడు ఆయనకి తెలియాలి, కానీ మనకు తెలియదు. కానీ మనం మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. ఆధ్యాత్మిక జీవితంలో పుట్టి ప్రభావం చాలా ఉండాలి. ఇప్పుడు అమెరికాలో కూడా మాంసం చేపలు గుడ్లు తినటం తగ్గించేశారు ఆరోగ్య సూత్రాల కోసం. ఇప్పుడు మనకి ఏదైనా కొన్ని రోగాలతో బాధపడుతున్నాం అనుకోండి, నాన్ వెజిటేరియన్ వదిలేసి వెజిటేరియన్లోకి వచ్చేసాం అనుకోండి, మనకి 50% రోగాలు తగ్గిపోతాయి. ఎందుకు, మన కాయగూరలు దొరుకుతున్నాయి, చాలా దొరుకుతున్నాయి. ఇక్కడ కాయగూరలు ఏమి దొరకకుండా అని చెప్పి మాంసం తింటున్నాం అని చెప్పడానికి అవకాశం లేదు. ఏదో మేకను కోసుకు తింటాం, ముందు మనం తింటున్నాం, తర్వాత ఏదో జన్మలో మనం అది తింటుంది, అదే మాంసం. కొంతమంది మాంసం కూర అంటే బాగా ఇష్టమైన ఉంటారు అనుకోండి, అది తెచ్చుకుంటారు మాంసం, ఇంట్లో భార్యకి నిగలదు, పిల్లలకి నిగలదు, ఆడే తినేస్తారు, అది తెచ్చుకుని ఆడే వండుకుని ఆడే తినేస్తారు. అలా కాదు అయ్యా, నువ్వు తిను, ఇతరులకు కూడా కొంచెం మిగలినయ్యి, అదే యజ్ఞం అని. యజ్ఞం అంటే నీ స్వార్థాన్ని మరిచిపోయి కొంత నువ్వు నీ కాలాన్ని సమాజానికి ఉపయోగపడచ్చు, ఇది కూడా యజ్ఞమే. అసలు మీ ఇంట్లో ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి సేవ చేయటం కూడా యజ్ఞం, అది కూడా మీరు పూజతో సమానం. అది అదే కృష్ణుడు చెప్పాడు, చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడద్దు, చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడద్దు, బతుకున్న వాళ్ళు ఎప్పుడు చనిపోతారని కనిపెట్టుకుండొద్దు, రెండు దోషాలు అన్నాడు. అది దోషమే, ఇది దోషం. ఇప్పుడు కృష్ణుడు చెప్పిన సిద్ధాంతం ఏంటంటే, చనిపోయిన వాళ్ళ గురించి నువ్వు దుఃఖపడద్దు, బతుకున్న వాళ్ళు ఎప్పుడు చనిపోతారని కనిపెట్టుకుండొద్దు. ఎవరైనా బతుకుని చనిపోయిన వాళ్ళ గురించి మాకు దుఃఖం వస్తానంటే భగవాన్ ఏం చెప్పారంటే, వాళ్ళు చనిపోయిన వాళ్ళకి దుఃఖం లేదు, నీ ఇంట్లో చనిపోయిన వాళ్ళకి ఏమి దుఃఖం లేదు, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ గురించి నువ్వు దుఃఖపడుతున్నావు, అంటే నువ్వు బతుకుండా చచ్చిపోతే నీకు దుఃఖం ఉండదని, అది ఆయన సిద్ధాంతం. ఎవరైనా మా ఇంట్లో పలానా వాళ్ళు చనిపోయారంటే మేము దుఃఖం ఆపు చేసుకోలేకపోతున్నామని చెప్తారు వీళ్ళు, వెళ్ళి భగవంతుడు చెప్పారు, నువ్వు దుఃఖం ఆపు చేసుకోలేకపోతున్నావు, నువ్వు ఎవరి గురించి అయితే దుఃఖపడుతున్నావు, వాళ్ళకేం దుఃఖం లేదు, వాళ్ళు చనిపోవడం అయిపోయింది, నేను మర్చిపోవడం అయిపోయింది, కానీ వాళ్ళ గురించి నువ్వు దుఃఖపడుతున్నావు, వాళ్ళు ఎలా చచ్చిపోయారు, నువ్వు బతికుండగా చనిపోతే నీకు కూడా దుఃఖం రాదు. వాళ్ళకి దుఃఖం నుంచి ఎలా విడుదల పొందారు, నువ్వు దుఃఖం, నువ్వు కూడా దుఃఖంలో విడుదల పొందుతావు, చని బతికుండగా చనిపోవడం నేర్చుకుంటే. అంటే డిట్ ప్రాక్టీస్ నాట్ అటాచ్, ప్రాక్టీస్ డిటాచ్డ్ అటాచ్మెంట్. అంటే రైల్వే స్టేషన్ మాస్టర్ కూడా మన గురువు అని చెప్పారు రమణ మహర్షి గారు. ఇంకా చెప్పారంటే, రోజున కలెక్షన్ ఎక్కువ వస్తుంది, ఓ రోజున కలెక్షన్ తక్కువ వస్తుంది, కలెక్షన్ ఎక్కువ వచ్చిన రోజున పొంగిపోడు, కలెక్షన్ తక్కువ వచ్చిన రోజున బాధపడ్డు, వాడు మన గురువే. ఇంకేత ఆ డబ్బు తన ఉదయంత్రాలలో తన కాదని తెలుసు, గవర్నమెంట్ దాన్ని తెలుసు, అంటే వాడు ఏం అప్సెట్ అవ్వడు, నీ సంసార జీవితంలో కూడా అలా ఉండు. 10 రూపాయలు లాభం రావచ్చు, 10 రూపాయలు నష్టం రావచ్చు, అది ట్రస్టీ నువ్వు అనుకంటే, అందుకే నీ సొంతం అనుకోవద్దు. రైల్వే స్టేషన్ మాస్టర్ ఎలా ఉన్నాడో, ఎలా అప్సెట్ అవ్వడం లేదో, నీ కుటుంబ వివరాల్లో నువ్వు అలా ఉంటే నువ్వు కూడా అప్సెట్ అవ్వు. అంటే రైల్వే స్టేషన్ మాస్టర్, పోస్ట్ మాస్టర్ కూడా మన గురువులైనా వారాయి. ఇది నాది అనేటప్పటికి తంట వస్తుంది, అక్కడ నేను అనేటప్పటికి తంట వస్తుంది. ఆ నేనుని ఎన్నాళ్ళు వాడతావు, నీళ్ళు వాడటం కంటే నీకు ఎక్కువైపోయింది. ఆ నేను కూర్చు మాట్లాడితే నేను మాట్లాడుతున్నాను, నేను కూర్చున్నాను, నేను నుంచున్నాను, అయోడ్డం తీస్తా, అయోడ్డం దట్ అక్కడ కాలువ తగ్గాను, ఈ వంతిని తగ్గాను, ఈ వంతిని కట్టించాను, అక్కడ అది చేశాను, ఇది చేశాను, అయోడ్డం తీసు, అయోడ్డం ద, ఎంతకాలం ఇలా అరుస్తావు నువ్వు, ఎప్పుడు లోపలికి వెళ్తావు నువ్వు, ఇలా ఎంతకాలం అరుస్తూ ఉంటావు నువ్వు, కొంచెం చేసావు మంచిగా మర్చిపో, అస్తమానాది మోసిన తల మీద మోసం తిరుగుతావు ఎందుకు, అలా మోసం తిరగటం నీకు అజ్ఞానం పెరుగుతుంది, అవిద్య పెరుగుతుంది, మరణానంతర జీవితంలో నీకు చోటు చీకటి లోకాలు మిగులుతాయి. కొన్ని చేసావు మంచిదే పరగటి, ఎందుకు తల మీద మోసం తిరుగుతావు. ఇప్పుడు మనం ఎవరికైనా ఏదైనా ఒక డొనేషన్ ఇచ్చాం అనుకోండి, మనకి అనుకోండి అస్తమానం నేను డొనేషన్ ఇచ్చాను అనుకునేప్పుడు అది ఇవ్వకుండా ఉంటాం మంచిది, అటువంటి వాళ్ళు పుచ్చుకోవడం కూడా ప్రమాదం, శని ప్రారంభం అవుతుంది. ఏడుస్తూ ఇచ్చేవాళ్ళు కానీ ఎప్పుడు కూడా డొనేషన్ పుచ్చుకోకూడదు, వాళ్ళు విడిచిపెట్టారటండి, గురి విడిచిపెట్టేటట్టు నడిపిస్తూనే ఉంటాడు, మనం తోలికెళ్తా ఉంటాడు అట్లు. ఎక్కడికి ఆ గమ్యం దగ్గరికి వెళ్ళే వరకు మనమే తోలికెళ్తా ఉంటాడు. అంటే ఇప్పుడు గొర్రెలు, కృష్ణుడేమో ఆవులను కాసేవాడు, యేసుక్రీస్తు గొర్రెలను కాసేవాడు. కృష్ణుడేమో ఆవులను కాసేవాడు, యేసుక్రీస్తు ఆ గొర్రెలు. ఆ గొర్రెలు మనమే, ఆవులు మనమే. అంటే జీవకోటి. యేసుక్రీస్తు గొర్రెలను కాసేవాడు అంటే గొర్రెలు ఎవరు? జీవులే. కృష్ణుడు ఆవులను కాసే, ఆవులు ఎవరు? జీవులే. పైగా యేసుక్రీస్తు అన్నాడు, తప్పిపోయిన గొర్రెలు అంటే నాకు బాగా ఇష్టమని. 10 మంది గొర్రెలు ఉన్న చోట గొర్రె ఎక్కడికైనా పాడిపోయింది అనుకోండి, ఆ గొర్రెలు కాపురం ఏం చేస్తారని, బాబా ఆ గొర్రె పాడైపోయింది, ఆ గొర్రె ఎక్కడికి వెళ్ళిపోయింది, దాన్ని రక్షించాలని చూసుకుంటాడట. అంచేత మనుషుల్లో కొంతమంది, ఆయన శిష్యుల్లో కొంతమంది చెడిపోయిన వాళ్ళన్నా, ఆ చెడిపోయిన వాడి గురించి ఆలోచించి వాళ్ళని కూడా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాడు వాడి గురువు. కృష్ణుడేమో ఆవులను కాశాడు. ఇద్దరికి అక్షరాలు, మొట్టమొదటి అక్షరం కాయే, క్రీస్తు కృష్ణుడు. కృష్ణుడేమో ఆవులను కాశాడు, క్రీస్తు గొర్రెలను కాశాడు. ఆ గొర్రెలు మనమే, ఆవులు మనమే. అంచేత అతను సమానంగా చూడటం అన్ని ప్రజలు, వాడి హృదయంలో సమానంగా ఉంటాడు. బాహ్యంగా ఒకరితో నెమ్మదిగా మాట్లాడవచ్చు, ఒకరితో స్వీట్గా మాట్లాడవచ్చు, ఇంకోటితో సాఫ్ట్గా మాట్లాడతాడు, ఇంకోటితో ఎమోషనల్గా మాట్లాడవచ్చు. కానీ హృదయంలో మటుకు సమానంగా ఉంటాడు. హృదయంలో ఏం భేదం ఉండదు, సమానంగా ఉంటాడు. అంటే నువ్వు ఎలా మాట్లాడితే నువ్వు బాగుపడతావో అలా మాట్లాడతాడు. కానీ అంతేగాని హృదయంలో తేడా ఉండదు, హృదయంలో వేరు బుద్ధి ఉండదు, హృదయంలో సెపరేట్నెస్ ఏమి ఉండదు. వాడు అచంచలమైన ధైర్యం కలిగి ఉంటాడు. అంటే మీకు కష్టాలు ఎక్కువ వస్తున్నాయి, అదే బాబా. ఇట్ రిక్వైర్స్ పేషెన్స్, ఇట్ రిక్వైర్స్ మోర్ పేషెన్స్, ఇట్ రిక్వైర్స్ కరేజ్, ఇట్ రిక్వైర్స్ మోర్ కరేజ్. ఇదే బాబా చెప్పింది. మీకు కష్టాలు ఎక్కువ వస్తాయని కంగారు పడకూడదు. ఇటు మామూలు సహనం కంటే ఇంకా సహనాన్ని పెంచుకోవాలి. అది డీప్. ఇట్ రిక్వైర్స్ పేషెన్స్, ఇట్ రిక్వైర్స్ మోర్ అండ్ మోర్ పేషెన్స్, ఇట్ రిక్వైర్స్ కరేజ్, ఇట్ రిక్వైర్స్ మోర్ అండ్ మోర్ కరేజ్. అదే బాబా మెసేజ్. ఒకవేళ మీకు కష్టాలు ఎక్కువ వస్తాయని సహనం విడిచిపెట్టద్దు. మోర్ ప్రాక్టీస్, మోర్ మోర్ పేషెన్స్. అంచేత ఇవి ఎందుకు అన్నాడంటే, నన్ను ఎవరు గురువుగా పెట్టుకోమంటారని అడుగుతున్నాడు. ఎంత విని, నన్ను గురువుగా ఎవరిని సెలెక్ట్ చేసుకోమంటారని అడుగుతున్నాడు. అప్పుడు భగవాన్ అన్నారు, నీకు ఎవరి దగ్గర శాంతి తరంగాలు, కాంతి తరంగాలు, జ్ఞాన తరంగాలు నిన్ను ముంచెత్తుతున్నాయో, ఎవరి సమక్షంలో కూర్చుంటే నీ మనస్సును నువ్వు మర్చిపోతున్నావు, ఎవరు ఎవరి సమక్షంలో కూర్చుంటే శాంతి, కాంతి, ఆనందము ఉర్రూ తొలగిస్తాందో, ఎవరి సమక్షంలో ఆనంద కెరటాల్లో, శాంతి కెరటాల్లో ఊగిసిరాడుతున్నావో, ఎవరి సమక్షంలో నీ నీ యొక్క వ్యక్తి భావాన్ని నువ్వు మర్చిపోతున్నావు, నీ ఎవరి సమక్షంలో నీ అహంభావం గుర్తు రావటం లేదు, వారిని గురువుగా తీసుకో. అందుకని నన్ను తీసుకోమని ఆయన ఏం చెప్పలేదు. అంటే ఎవరి సమక్షంలో నువ్వు ఆనందంలో, శాంతిలో, సుఖంలో ఉల్లిసలాడుతున్నావో, ప్రకృతిని ఎప్పుడైతే మర్చిపోతున్నావో, అసలు నువ్వు ఉన్నావో సంగతి నీకు తెలియటం లేదు, ఇండివిజువల్ సెన్స్ ఎప్పుడైతే నీకు నీకు తెలియకుండా జారిపోతుందో, అసలు ఇంకొకటి మనం ప్రయత్నం చేసి పొగట్టుకోవాల్సింది కామన్ సెన్స్ అని కాదు, ఈగో సెన్స్. మనం పోగొట్టుకోవాల్సింది ఈగో సెన్స్. ఈగో సెన్స్ రిడ్యూస్ అయ్యే వరకు మన కామన్ సెన్స్ పెరుగుతుంది. ఎన్ని బిరుదులు మనకున్నా, ఎన్ని యూనివర్సిటీల్లో మనం డిగ్రీలు పుచ్చుకున్నా, మన కామన్ సెన్స్ లేకపోతే సుఖంగా బతకలే, మనం రోజులు సుఖంగా వెళ్ళవు. మనకు చదువు ఉన్నా సుఖంగా వెళ్ళదు, రోజులు డబ్బున్నా సుఖంగా వెళ్ళదు, ఎప్పుడు మన కామన్ సెన్స్ లేనప్పుడు. ఈగో సెన్స్ తగ్గే వరకు, ఈగో సెన్స్ ఏ ఎక్స్టెంట్ వరకు తగ్గిందో ఎక్స్టెంట్ వరకు కామన్ సెన్స్ పెరుగుతుంది మనిషి. అంచేది నువ్వు నువ్వు నీ గురువు ఎవరో నువ్వే తెలుసుకోవయ్యా. నీ గురువు ఎవరో నువ్వే తెలుసుకో, నువ్వే ఎంచుకో. కానీ రమణ మహర్షి గారిని గురువుగా నేను తీసుకోలేదు, ఆయన నన్ను తీసుకున్నాడు. ఆయన ఎంచుకోలేదండి ఆయన. అంటే అలా కూడా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు ఎప్పుడైనా రమణ మహర్షి గారిని విడిచిపెట్టి పారిపోదామన్నా కుదరటం లేదు నాకు. అది హాస్పిటల్లో జాయిన్ అయితే పేషెంట్ వెళ్ళిపోతానని డాక్టర్ ఊరుకోడండి. అసలు రమణ మహర్షి గారిని నన్ను తీసుకున్నప్పుడు జన్మాంతర అనుబంధం అది. ఇప్పుడు రమణ మహర్షి గారితో నాకు జన్మాంతర అనుబంధం ఎలా ఉందో, సాయిబాబా గారితో అలా కొంతమందికి జన్మాంతర అనుబంధం ఉండొచ్చు. అలాగే కాళికండి గణపతి శాస్త్రి గారిని చూసి పూర్వజన్మలో మేము అనుబంధం మాకు ఉందని అరవింద్ ఘోష్ గారు చెప్పారు, అరవింద్ ఘోష్ గారు చెప్పారు గణపతి ముని విషయంలో. అలాగే రమణ మహర్షి గారికి మాకు ఆయన ఆయన నాకు స్వప్నంలోకి వచ్చి నన్ను ఎంబరాజ్ చేసుకుని నన్ను కిస్ చేసుకునే వరకు నాకు ఆయన పేరు వినలేదు. నేను ఆయన పేరు ఆయన పుస్తకంలో, ఆయన రూపం నేను చూడలేదు, ఆయన పేరు వినలేదు. ఆధ్యాత్మిక పుస్తకాల్లో కూడా ఎక్కడ ఆయన పేరు చదవలేదు. నేను ఆయన వచ్చి నన్ను ఎంబరాజ్ చేసుకుని కిస్ చేసేవరకు ఆయన ఎవడో నాకు తెలియదు అసలు. అంటే ఇక్కడ నేను ఎన్నుకునే సమస్య లేదు, ఆయన నన్ను ఎన్నుకున్నాడు. అంటే నేను ఎస్కేప్ అవ్వలేకపోతున్నాడు. నేను అర్థం, ఆ జన్మాంతర అనుబంధం ఏదో పూర్వజన్మలో ఉన్న అనుబంధం అది అలా తీసుకొచ్చింది. అంటే మేము ఏదో హాస్పిటల్లో జాయిన్ అయ్యాము, అలాగే మీరు మనం ఏదో తర్వాత హాస్పిటల్లో ఏదో చదువుకోవడానికి ఏదో స్కూల్లో చదువు చదువుకోవాలి కదా, కాకినాడలోనో కోపాలలోనో ఏదో స్కూల్లో చదువుకోవాలి కదండి. అలాగే ఏదో హాస్పిటల్లో జాయిన్ అయ్యాం, అది ఇంకా అక్కడే చూసుకుంటాడు. రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారంటే, తాజ్పాము వాళ్ళు మిందికే పర్లేదు కానీ బుడకపాము మిందికే చాలా ప్రమాదం ఉన్నారు. అంటే ఇప్పుడు గురువులు పాము, తాజ్పాములు లాంటి గురువులు తక్కువ, బురదపాములు లాంటి గురువులు ఎక్కువ ఉన్నారని రామకృష్ణుడు చెప్పాడు. దానికి కారణం బురదపాము కప్పను మింగుతుంది, అది మింగలేదు విడిచిపెట్టదు. పెద్ద పాము అలా కాదు, సడన్గా మింగేసి ఊరుకుంటుంది. సద్గురువులు అటువంటి వాళ్ళు. అంటే లోపల నీకు ఆనందం ఉందో అయ్యా, లేదనుకుంటున్నావు, లోపల శాంతి ఉంది, లోపల సుఖం ఉంది, లేదనుకుంటున్నావు. కానీ అది ఆ లోపల ఆనందాన్ని చేతికి అందకుండా ఎవరు అడ్డొస్తున్నారో చూసుకో, వారిని తొలగించి అదే సాధన. అంటే లోపల ఆనందం బయట ఎక్కడా లేదు, ఎక్కడో బయట ఉందనుకుంటున్నాను, ఈ లోపలే ఉంది ఆనందం. ఒకసారి పొంగి నీ సహస్రాన్ని ముంచేస్తే, నీ సహస్రాన్ని ముంచేస్తానని, నీ సహస్రాన్ని ముంచుతుందనుకో, అది నీకేం తెలియదు. ఇంత ఆనందం నా హృదయంలో ఉందా? నీ హృదయంలో ఉన్న బంగారాన్ని విడిచిపెట్టుకుని రోడ్డు మీద ఉన్న పెంకి ముక్కల కోసం తిరిగాని ఇంతకాలం నీ జన్మల నుంచి నీకు అనిపిస్తుంది హృదయంలో ఉన్న ఆనందం నీకు తెలిసినప్పుడు, ఆ బ్లిస్ నీకు పొంగి నీ సహస్రాన్ని ముంచినప్పుడు. అంచేది అరుణాచలేశ్వరుడు, ఈ భౌతికమైన దేహం, ఈ భౌతికమైన దేహం భౌతిక అగ్నికి ఆహుతి అవ్వకముందే నీ జ్ఞానాగ్ని పంపించి, నాలో ఉన్న అజ్ఞానాన్ని కాల్చి, నాలో ఉన్న అవిద్యను కాల్చి, ఈ లోపల ఉన్న ఆనందానికి ఏ బలహీనతలు అడ్డొస్తున్నాయో ఆ బలహీనతలను బయటికి గుంజి, బయటికి లాగి, కాల్చి బూడిచ్చేసి, ఈ లోపల నాకు ఆనందాన్ని నా సహస్రానికి అందేవయ్యా అరుణాచలేశ్వరుడు. ఎప్పుడో కాదు, మరణించిన తర్వాత చేస్తానంటాము, శరీరం మరణించకముందు ఇప్పుడే చేసేది. ఇప్పుడు నేను మీకు ఏదో చెక్ ఇచ్చి మీరు చచ్చిపోయిన తర్వాత మారుతున్నాడు, ఆ మాటకు అర్థం ఏంటండి? నువ్వు ఏదో పని చెయ్యి, నువ్వు చచ్చిపోయిన తర్వాత సుఖపడతావు అంటే అదేంటి కండి ఇప్పుడు రాకపోయాడు, వర్తమానం ఇప్పుడు నాకు ఆ సుఖాన్ని నా చేతికి అందాలి. అంటే ఈ శరీరం శ్మశానంలో భౌతికమైన అగ్నికి ఆహుతి అవ్వకముందే ఇప్పుడే ఇక్కడే నీ జ్ఞానాగ్ని పంపించి, నా దేహాభిమానాన్ని నశింపజేసి, నా అజ్ఞానాన్ని నశింపజేసి, నా అజ్ఞానాన్ని కాల్చి బుడిచ్చేసి. అజ్ఞానం భౌతిక అగ్ని, భౌతికమైన అగ్ని వల్ల కాలదు అజ్ఞానం, జ్ఞానాగ్ని వల్ల గ్రహించబడుతుంది అజ్ఞానం. అది అప్పుడు నా హృదయంలో ఆనందం నా స్వరూపం నాకు తెలియపరచు, నా హృదయంలో ఆనందం నా ఎరుకపరచు, నా హృదయంలో ఆనందం నా చేతికి అందటానికి ఏ బలహీనతలైతే నాకు అడ్డొస్తున్నాయి అట్లా గుంజి బయటికి లాగి కాల్చి బూడి చేయవా, ఇదంతా నువ్వే పని చేయవా. పని ప్రారంభించేవారు అయితే ఒక మధ్యలో విడిచిపెడతాము, మధ్యలో విడిచిపెట్టక అది పూర్తి చేసిన తర్వాత విడిచిపెట్టు. ఇప్పుడు మన హాస్పిటల్లో చేరామనుకోండి, 105 జ్వరం ఉండగా మీరు ఇంటికి వెళ్ళిపోండి తగ్గిపోతుందంటే ఎలా ఉంటుంది? అది తగ్గించి పంపాలి, అది డాక్టర్. వైద్యుడు అంటే ఏంటి? మనకున్న రోగం తగ్గించి పంపాలి. అంటే గురువు చేసే పని ఏంటి? మనలో బలహీనతలన్నీ తొలగించి మన పెర్ఫెక్షన్కి తీసుకురావాలి. ఆ పెర్ఫెక్షన్కి మనకు వచ్చాక అప్పుడు లోపల ఉన్న ఆనందం, స్వతంత్రమైన ఆనందం, స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి. ఇక్కడున్న ఆనందం ఒకటే స్వతంత్రమైనది, ఇక్కడున్న సుఖం ఒకటే స్వతంత్రమైనది. ఇంద్రియాల ద్వారా వచ్చేది, లోకం ద్వారా వచ్చేది, లైక్స్ ద్వారా వచ్చేది, డేవి లైక్స్ ద్వారా వచ్చేది, ఈ భౌతికమైనటువంటి వస్తువుల ద్వారా వచ్చేది, అన్నీ కూడా ఇవన్నీ కూడా ఏదో నాటికి ఏదో జన్మకి ఇదంతా దుఃఖం కింద మారిపోతుంది. ఏదైతే సుఖపడుతున్నాం, సుఖపడుతున్నాం, సుఖపడుతున్నాం అనుకుంటున్నాం, ఈ సుఖం అంతా ఎప్పుడైనా దుఃఖంగా మారిపోతుంది. నాన్నగారు లోపలికి వెళ్ళమంటున్నారు, లోపలికి వెళ్ళమంటున్నారు, ఇది చాలా కష్టంగా ఉందని మీకు కష్టం అనిపించవచ్చు మొట్టమొదట్లో, కానీ మీ కష్టం అంతా చివరికి ఆనందంగా శాంతిగా మారిపోతుంది. ఎఫర్ట్ ఇస్ నీడెడ్ అంటే మన మనస్సు మన స్వాధీనంలో ఉంటే, మన మనస్సు మనం నిగ్రహించుకుంటే, మన మనస్సుని మించుకుంటే కాకినాడలో అందరూ మనకు శత్రువులైనా మనకు ఇబ్బంది లేదు. బాబా గారు మిమ్మల్ని అలా మీ ముఖాలు చూసి మీ పూర్వజన్మలో చెప్పేవారు, అంత సర్వజ్ఞుడు. ప్రాక్టికల్ మ్యాన్, ప్రాక్టికాలిటీ అంటే ఎంత ప్రాక్టికల్ మ్యాన్ అంటేనా, ఎవరైనా వచ్చి థర్డ్ పర్సన్ విమర్శిస్తా అంటే, ఫస్ట్ పర్సన్ ఉన్నప్పుడు సెకండ్ పర్సన్ ఉంటాడు, థర్డ్ పర్సన్ ఉంటాడు, ఫస్ట్ పర్సన్ లేని వాడికి సెకండ్ పర్సన్ లేడు, థర్డ్ పర్సన్ లేడు. ఎవరైనా బాబా దగ్గరికి వచ్చి ఎవరైనా విమర్శిస్తాడు, బాబా అన్నాడు ఎందుకు వాడు మలవను తింటాడు, ఎందుకన్నా వాడు ఎందుకు వాడు మలవను తింటాడు, అంత డైరెక్ట్గా చెప్పుకోవడం, అంత బండగా చెప్పుకోవడం, ఎందుకు నీలో బలహీనతలు ఉన్నాయంటే నువ్వు ఆ బలహీనతల నుంచి విడుదల పొందు. ఎవరికో బలహీనతలు ఉంటే నీకెందుకు? నీకు ఏదైనా బలహీనతలు ఉన్నాయనుకో, నీ బలహీనతల నుంచి నువ్వు బయటకు రా. ఎవరికో బలహీనతలు అయినా ఇక్కడ చెబుతామంటే, ఆడి మలం నువ్వు నిజంగా ఉంటే మటుకు ఆడి మలం నువ్వు తింటావేంటి? నీ ఫ్యాస్ట్ లైఫ్లో ఉన్న ఫెయిల్యూర్స్ గురించి, నీ ఫ్యాస్ట్ లైఫ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే అందులోంచి విడుదల పొందడానికి నువ్వు ప్రయత్నం చేయి, అదే సాధన. అందులోంచి విడుదల పొందడానికి నువ్వు ప్రయత్నం చేయడం మానేసి, వాడు ఎటువంటి వాడు, థర్డ్ పర్సన్ ఎటువంటి వాడు, సెకండ్ పర్సన్, ఆ మాటలు నా దగ్గరకు మోసుకొచ్చి వాడు మలం నా ఎదురుకుండా నువ్వు తింటావేంటి? అసలు బాబానే, బాబాకి నేననే తలంపు లేదు, అసలు దేహము నేననే తలంపు పోగొట్టుకోవడం కదా, ఆ తలంపు లేదు అసలు. ఇంకేంటంటే ఆయన ఎంత నిరహంకారం మీకు చెప్తున్నాను. ఉదాహరణకి నేనేదో పెద్ద గొప్పవాడు అనుకుంటున్నారా మీరు? మీరు విసర్జిస్తున్న మలంలో పురుగులు ఉంటే ఆ పురుగుల్లోనూ ఒక పురుగుతోటి సమానం అన్నాడు చోట బాబు. అహంకారం ఉన్న మాట, అహంకారం ఉన్నవాడు ఎవడైనా చెప్పగలడు ఈ మాట? ఆ మాట అన్నాడనే వాళ్ళని పూజించడం మానేస్తున్నావా? కానీ నేను ఒకటి అర్థం చేసుకోవాలి, ఆ మనిషికి అర్హత ఉంటే, ఆ మనిషికి యోగ్యత ఉంటే, ఆ మనిషికి చైతన్య స్థాయినంటే వాడు పూజింపబడతాడు. మనకి ఇష్టం ఉన్నా మనకి ఇష్టం లేకపోయినా అది ఎటర్నల్ లా, అది డివైన్ లా, అది ఒక చట్టం, ఈశ్వరుడి యొక్క ప్రణాళిక. అంటే గురువు ఏంటంటే మీ దేహంతో, దేహంతో లోకంతో, మీ దేహవాసన లోకవాసన పెంచేవాడు గురువు కాదవయ్యా. మీ దేహవాసన లోకవాసన పెంచేవాడు గురువు, శాస్త్రవాసన పెంచేవాడు గురువు కాదు. మీ రోగాన్ని తగ్గించేవాడు డాక్టర్ కాదు, మీ రోగాన్ని పెంచేవాడు డాక్టర్ కాదు. ఇప్పుడు గురువు ఎవరంటే మీ దేహవాసన్ని లోకవాసన్ని శాస్త్రవాసన్ని పెంచేవాడు గురువు కాదు. సాయిబాబా గారు అన్నవారు, కావలసింది పుస్తక జ్ఞానం కాదవయ్యా, బ్రహ్మజ్ఞానం కావాలి. అదే ఆయన శ్లోగన్. కావలసింది పుస్తక జ్ఞానం కాదు, బ్రహ్మజ్ఞానం కావాలి. అది నువ్వు సంపాదించవలసింది. పుస్తకం ఉడికే నీకు సూచనలు చెబుతుంది అంతే, అంతవరకే. పుస్తకంలో దేవుడు లేడు, పుస్తకం చెబుతుంది నీ హృదయంలో దేవుడు ఉన్నాడని. పుస్తకంలో దేవుడు ఉన్నాడని పుస్తకం చెబుతాం లేదు, నీ హృదయంలో ఉన్నాడని పుస్తకం చెబుతాను దేవుడు ఉన్నాడని. అది బాబా చెప్పే విషయం. వాసనలోంచి లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన, ఈ బంధాల్లోంచి, ఈ వాసనలోంచి, ఈ వాసన పెంచేవాడు గురువు కాదు, ఈ వాసనలోంచి నేను విడుదల చేసేవాడు నిజమైన గురువు. కాలాన్ని జాగ్రత్తగా మనం సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు మీకు ఏ అవకాశాలు ఇచ్చాడు, అవకాశాలను సద్వినియోగం చేసుకుని దుర్వినియోగం చేయొద్దు. మీకు ఏదైనా చదువు ఉందనుకోండి గర్వం తెచ్చుకోవద్దు. ఇంకేదంటే డబ్బు ఉందనుకోండి గర్వం తెచ్చుకుంటే డబ్బు ఎలాగా పోతుంది, వచ్చే జన్మకి గర్వం మిగులుతుంది మనకు. ఇప్పుడు మనకు డబ్బు ఉందని గర్వం పెంచుకుంటాం అనుకోండి, డబ్బు ఉందని గర్వం పెంచుకుంటే డబ్బు ఉండగా మనం వెళ్ళిపోతాం, లేకపోతే మనం ఉండగా డబ్బు అయినా పోతుంది. డబ్బు ఉందని గర్వం తెచ్చుకుంటే మనం ఉండగా డబ్బు అయినా పోతుంది, డబ్బు ఉండగా మనం అయినా పోతాం, రాబోయే జన్మకి ఆ గర్వం మిగులుతుంది. అంచేత మనకి ఈ భగవద్గీత చెప్పనివ్వండి, లేకపోతే భగవాన్ చెప్పనివ్వండి, ఒకటి మీరు జ్ఞాపకం చేయదు, కృష్ణుడి పుస్తకాలు మనం చదువుతాం, భగవద్గీత చదవచ్చు, రోజు చదవచ్చు, కానీ మనకు అర్థం కాదు. కారణం ఏంటంటే మన దగ్గర వినయం తక్కువ. అది సిగరెట్ కాల్చుకొచ్చు పొగ మన ముఖం మీద ఊజేస్తాడంటే అహంకారం గర్వం ఎంత తేలిగ్గా వస్తుందో రామకృష్ణ పరమని చెప్పాడు. మీరు రోజు 200 రూపాయలు విలువల చీర కట్టుకుంటున్నారనుకోండి, మీరు ఎప్పుడో ఒక రోజు 2000 రూపాయలు చీర కట్టుకోమన్నాడు. అప్పుడు తెలుస్తున్నట్టు మీకు నేనే గొప్పవాడిని, నేను దేవుడితో సమానం అనిపిస్తున్నట్టు మీకు ఆ చీర అలా అనిపింపజేస్తున్నట్టు. ఎప్పుడు మధ్య 2000 రూపాయల చీర కూడా కట్టుకుని చూసుకోమని చెప్పాడు రామకృష్ణ పరమహంస. మీరు 100 రూపాయల చీర కట్టుకున్నప్పుడు ఎలా ఉన్నారు, 2000 రూపాయల చీర కట్టుకున్నప్పుడు అలా ఉండరట్టండి. నాలో ఏదో విశేషం ఉంది, నాలో చాలా గొప్పతనం ఉంది అనిపిస్తున్నట్టు. అంటే మీకు తెలియకుండా మీ ఈగో సెన్స్కి ఫీడ్ అంటే ఫుడ్ సప్లై అవుతున్నట్టు. అంటే అరికవులు చెప్పుకోవడం, చిరిడి సాయిబాబు దానికి పెద్ద వేషాలు వేసుకొచ్చి టోపీలు కోట్లని వేషం, ఏంటికి వచ్చిన వేషం అదే మామూలుగా వెళ్ళి చెప్పు నారాయణ మహర్షి ఎలా చెప్పాడో వేషం. ఆ వేషాలేంటి, డ్రామా వాడి కింద నువ్వు దేవుడి గురించి చెబుతున్నావా, డ్రామా వేస్తున్నావా? అరికద్దాశుద్ధి చెప్పేవాడు చిరిడిబాబు, నువ్వు దేవుడి గురించి చెబుతున్నావా, డ్రామా గడవా నువ్వు? ఆ తలపాదులేంటి, వేషాలేంటి, టోపీలేంటి, కోట్లేంటి, నారద మహర్షి నిరాడంబరంగా చెప్పాడు అలాగే చెప్పు నువ్వు కూడా అరికద.
ఓం శ్రీ సాయిరాం,
ఓం శ్రీ సాయిరాం,
ఓం శ్రీ సాయిరాం,
ఓం శ్రీ సాయిరాం,
ఓం శ్రీ సాయిరాం.